ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రామకృష్ణాయ, ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓం స్కందాయ నమః, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, రాబోయే ప్రవచనములు ఈ సమీపంలో ఉన్న ప్రవచనాలు చెబుతున్నాం. 8వ తేదీ చించినాడ, 10వ తేదీ అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపం, 10వ తేదీ అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపం. తర్వాత అరుణాచలంలో ద్వారకానాథ్ రెడ్డి గారని ఒకరున్నారు, వారు న్యూట్రాన్ స్వీట్స్ ప్రొప్రైటర్ గారు. ఆయన ఇంగ్లీష్లో ఈ మధ్యన బుక్ రాశారు, దాన్ని ఎవరి చేత ఆయన ఒక అమ్మగారి చేత తెలుగులో అనువాదం చేయించారు ఆ బుక్. అది ఆ బుక్ పేరు కన్నీటి బిందువులు వెలుగు రేఖ, కన్నీటి బిందువులు వెలుగు రేఖ పుస్తకం అది. ఆ పుస్తకం ఖరీదు 75 రూపాయలు. ఆ రెడ్డి గారు కొన్ని గ్రంథాలు మాకు అందజేశారు, మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. ఆ పుస్తకం పేరు కన్నీటి బిందువులు వెలుగు రేఖ. అది తర్వాత పాలకుళ్ళు కళ్యాణ మండపం వారు కూడా ఇక్కడ ఎక్కువగా సభలు నిర్వర్తించమని ప్రవచనాలు పెంచమని అడుగుతున్నారు. మేము చాలా మీటింగ్లు చాలా దూరం వెళుతున్నాం, కొన్ని చాలా మీటింగ్లు మొహమాటాల వల్ల వెళ్ళవలసి వస్తాయి. అయితే దూరం మీటింగ్లు తగ్గించేస్తాం, ఇంచు చాలా దూరం ప్రయాణం చేస్తుంటే శారీరకంగా టైర్ అవుతున్నాం. అందుచేత ఎక్కువ సభలు పాలకొల్లికి జిన్నూరికి పరిమితం చేస్తాం. జిన్నూరులో రమణ కేంద్రం, పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపానికి ఎక్కువ సభలు పరిమితం చేస్తాం. మరీ ముఖ్యమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళవలసి ఉంటే వెళతాం, కానీ సభలు ఎక్కువ పాలకొల్లికి జిన్నూరికి పరిమితం చేస్తాం, భక్తులకి సమాచారం తెలియపరచడమే. జపధ్యానములు, ఈ శ్రవణము, ఆధ్యాత్మిక విషయాలు మీరు శ్రవణం చేయటం, భక్తికి సంబంధించిన విషయాలు మీరు శ్రవణం చేయటం, కేవలం పరలోకానికి అనుకోకండి. మీరు ఈ మరణానంతర జీవితం ఉపయోగపడతాయి, ఇప్పుడు ఏం ఉపయోగపడవని అనుకోకండి. అలా అనుకుంటే మీరు ప్రాపర్గా సబ్జెక్టు ఉన్నది ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవటం లేదని అర్థం. మన ఇక్కడ మాట్లాడుకునే మాటలన్నీ ఇప్పుడు ఏం ఉపయోగపడవు, మరణానంతర జీవితం ఉపయోగపడతాయని మీరు ఎవరు అనుకోవద్దు. అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. మనకి దేహ బుద్ధి వల్ల, శవ బుద్ధి వల్ల కేవలం దేహంతో తాదాక్ష్యం పొందటం వల్ల, దేహం వచ్చినప్పుడు మనం ఈ లోకంలోకి వచ్చాం, మన దేహం విడిచిపెట్టి మనం వెళ్ళిపోయినప్పుడు ఉండం, దేహమే మనం, దేహం రాకముందు మనం ఇక్కడ లేము, దేహం పోయిన తర్వాత ఉండము అనే భావనే మనకి, అది రాంగ్ అండర్స్టాండింగ్, రాంగ్ థింకింగ్. అది దేహం లేనప్పుడు మనం ఉన్నాం, దేహం పోయిన తర్వాత కూడా మనం ఉంటాము, కానీ ఉండము అని అనుకోవటం వల్ల మనకు భయం వస్తుంది. అది సరే, మధ్యలో మనకు కొంతకాలం ఈ క్రియేషన్లో కొంతకాలం ఉంటాం. క్రియేషన్ ఉన్నప్పుడు క్రియేటర్ కూడా ఉంటాడు. ఈ మైక్ ఉంది, ఈ మైక్ కూడా ఉన్నప్పుడు మైక్ తయారు చేసిన వాడు కూడా ఒకడు ఉంటాడు. వస్తువు ఉన్నప్పుడు దాన్ని తయారు చేసిన వాడు కూడా ఒకడు ఉంటాడు. మన క్రియేషన్ ఒప్పుకున్నప్పుడు క్రియేటర్ని ఒప్పుకోవాలి. ఈ మైక్ ఒప్పుకున్నప్పుడు, మైక్ ఉందని మనం ఇక్కడ అంగీకరిస్తున్నప్పుడు ఈ మైక్ను కూడా ఎవడో తయారు చేసిన వాడు ఒకడు ఉండాలని అనుకోవాలి. అంటే మనకి జపధ్యానములు, జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, జప యజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలు. అంటే మన దేహాభిమానం లేకుండా, స్వార్థం లేకుండా, దేహబుద్ధి లేకుండా ఏ పని చేసినా యజ్ఞంతో సమానం. కేవలం దేవుడికి పూజ చేయడమే కాదు, ఈ సృష్టి రూపంలో ఉన్నాడు కూడా ఈశ్వరుడు, సమాధి రూపంలో ఉన్నాడు కూడా ఈశ్వరుడే. అంటే ఏ పని చేసినా భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా ఉందని మనం అనుకుంటాం, అంటే మన అండర్స్టాండింగ్ ప్రాపర్ కాదు. అంటే మనకున్న అవగాహన సరిగ్గా లేక, ప్రాపర్గా లేక, భౌతిక వేరు ఆధ్యాత్మిక వేరు అనుకుంటాం, రెండు ఒకటే, ఒక్కటంటే ఒక్కటే. కానీ మనకు అవగాహన సరిగ్గా లేకపోవటం, అది వేరేమో ఇది వేరేమో అనుకుంటాం. మనం ఏ దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తాం, లేదా ఒక సంస్థకి మనం సహాయ సహకారాలు అందించవచ్చు, ఇది పూజే అది పూజే, కానీ అది పూజ అనుకుంటాం, ఇది వేరే ఏదో లౌకిక విషయం, భౌతిక విషయం అనుకుంటాం. అంతటా ఉన్నాడు ప్రపంచంలో భగవంతుడు, అన్ని పదార్థాల్లో ఉన్నాడు, అన్ని జీవకోట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, వైకుంఠంలో ఏ నారాయణుడే ఉన్నాడు అను మనం అనుకుంటున్నాం, ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే, ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతంలో లేకపోతే అది దేవుడు కాదు, అది అసత్యం. మన దేహం అసత్యమే. ఏ చదువు కొంతకాలం తర్వాత ఇందులో ఒక దేహం ఉండదు, ఇంకో 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలు చూస్తే ఈ దేహాలు ఒక దేహం కనపడదు. అంటే మధ్యలో కనిపిస్తాం కొంతకాలం, ఈ భూమి మీద తిరిగడుతుంది దేహం, తర్వాత చనిపోతుంది. కొంతమంది కరణం చేస్తారు, కొంతమంది కాలుస్తారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు చేస్తూ ఉంటారు. అయితే మనం ఎందుకు వచ్చామంటే దేహంతో ప్రయోజనం ఏంటంటే కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ప్రపంచం దగ్గర నుంచి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎన్నో పాఠాలు లోకం నేర్పుతుంది మనకు. మనం పాఠాలు నేర్చుకుంటున్నాం కాబట్టి సమాజం దగ్గర నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం సమాజ రుణం తీర్చేస్తే సరిపోదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు మీరు ప్రేమగా చూస్తున్నారు. ఏం చేయాలంటే మీరు చిన్నప్పుడు ఆడి చేత మీరు చూడబడ్డారు. మీరు బాగా చిన్నతనంగా ఉన్నప్పుడు వాళ్ళు మీరు మిమ్మల్ని బాగా చూశారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మీరు బాగా చూస్తే రుణ సంభవం తీరిపోతుంది. అలాగే మనం సమాజానికి కూడా రుణపడి ఉన్నాం. కొంతమంది పండితులు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, పెద్ద పెద్ద మేధావులు ఉంటారు, కానీ ఉంటారు కానీ సామాజిక స్పృహ ఉండదు వాళ్ళకి. అది పెద్ద మైనస్ పాయింట్. అది తెలివితేటలు అవితే సరిపో. మనిషి అభివృద్ధిలో సమగ్రంగా అభివృద్ధిలోకి రావడానికి తెలివితేటలు అవితే సరిపో. అయితే గీతలో భగవంతుడు చెప్పింది ఏమిటంటే, మీరు ఏ పని చేసినా భగవంతుడి ప్రీత్యర్థం చేయండి అన్నాడు. అంటే మీరు ఏదైనా పని, మనకు మోక్షం ఇచ్చేవాడు జ్ఞానదాత, మోక్షదాత, శాంతిదాత, కాంతిదాత. మనకి శాంతినిచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇస్తే మనకు వస్తుంది, కానీ ఏవైపోతే ఏమి రాదు. ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం శాంతి కావాలి శాంతి కావాలని. శాంతి వచ్చేయమంటే రమ్మంటే వచ్చేది, ఆయన ఇస్తే వస్తుంది. అంచేది మనం ఏం చేయాలంటే, మనం మాట్లాడే మాటలు, మనం చేతితోడు చేసే పనులు, మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే భావాలు, మనకు వచ్చే తలంపులు ఈశ్వరుడు సంతోషించాలి. ఈశ్వరుడు ప్రీత్యర్థంగా ఉండాలి. అది అంటే భగవంతుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఒక ఆంగ్ల రచయిత ఒక మాట చెప్పాడు, చాలా బాగుంది ఈ మాట, నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. నా సంతోషంలో మీకు కూడా భాగం పంచిపెట్టాను. అత్తరు పెళ్లిళ్ళు రాస్తారు చూడండి, ఈ తాంబళాలు పుచ్చుకున్నప్పుడు పెళ్లిళ్ళు రాస్తారు, అత్తరు రాస్తారు బట్టలకు. అది మీకు కావాల్సింటే రాసుకోండి, లోపలికి తాకండి అని చెప్పాడు. అత్తరు మీకు కావాల్సింది బట్టలకు రాసుకోండి, ఇబ్బంది లేదు, కానీ అత్తరు బాగుంది మంచి వాసన వస్తాను, కానీ లోపలికి తాకండి. అంటే అలా ఎందుకు చెప్పాడంటే, ఈ కీర్తి కొంతమంది గౌరవం వస్తుందంటే మంచి పని చేస్తారు, కానీ అది మంచి పని అయినా గౌరవం రాదంటే చేయరు. ఇప్పుడు ఈ పని చేస్తే మనకు గౌరవం వస్తుంది, లేదా గోడ మీద పేరు రాస్తారు, ఏదో ఇలాగ అనుకునే చేస్తే అది మంచి పనే. మనకు గౌరవం రాకపోయినా అది మంచి పని అనుకున్నప్పుడు చేసి వదిలేయాలి. మనకు రిజల్ట్ రావచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు, అది వేరే విషయం. కర్మ ఫలదాత ఈశ్వరుడు, భగవంతుడే కర్మ ఫలదాత. అంతే అత్తరం ఎటువంటిదంటే, ఉడికే బట్టలు, మనకున్న కీర్తి, మనకున్న ధనము, మనకున్న పాండిత్యము, లేదా అన్ని అత్తరం లాంటివి. ఉడికే పైకి రాసుకోవడానికి పనికి వస్తాయి. మీకున్న ధనం ఉరికే పైకి బాగానే ఉంటుంది, మీరు ఏదైనా మంచి పనులు చేయడానికి బాగానే ఉంటుంది, మీరు కొంత ఎంజాయ్ చేయొచ్చు మీద అంతవరకే. అదే నేను ధనవంతుని ధనవంతుని ఆ భావన లోపలికి వెళితే మీ బ్రెయిన్ పాయిజన్ అయిపోతుంది. మీరు అత్తరు బట్టలు రాసుకుంటున్నారు, లోపలికి తాగితే మీ శరీరం పాయిజన్ అయిపోతుంది. మంచిని తాగినట్టు అత్తరు తాగేస్తుంది. అలాగే మీకు పాండిత్యం ఉండొచ్చు, పాండిత్యం ఉంటే ఉండనివ్వండి. అత్తరులాగా ఒక రకమైన సుభాసన. అందుకని నేను పండితుని నష్టమని అనుకుంటే మీకు ముద్ది పాయిజన్ అయిపోతుంది. కానీ బయట ఉంది కానీ లోపలికి తీసుకొద్ది అని చెప్పాడు. అది దానివల్ల ఏమవుతుంది, మీరు పాడైపోతారు. అంటే బయట ఊరేగింపులు బాగానే ఉంటాయి, లోపల కుళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంకా శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ప్రయాణం చేసేది జీవుడే, వాడు కుళ్ళిపోతాడు. శరీరం బాగానే ఉంటుంది, ఊరేగింపులు బాగానే ఉంటాయి, కానీ శరీరం మరణించాక ప్రయాణం చేసే జీవుడు కుళ్ళిపోతాడు. అయితే ఈ భక్తి ఎందుకు, ఈ ప్రవచనాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే జీవుల్లో ఉన్నటువంటి అహంభావన తగ్గటం కోసం ఈ ప్రవచనాలు. అంటే అహంభావన పోతే వాడు దేవుడు అయిపోతాడు. వాడే గురువు అంటాడు, వాడే ఋషి అంటాం, మనం యోగి అంటాం, ఏదో రకరకాలుగా పిలుస్తాం. అహంకారం అహంభావం, ప్రతి అహంభావం లేకుండా మనిషి ఉండడు. వాడికి ఎక్కువ ఉండొచ్చు, ఒకడికి తక్కువ ఉండొచ్చు, కానీ వేరుతో సహా పోతే వాడు దేవుడు అయిపోతాడు. దేవుణ్ణి ఎలా పూజిస్తామో మనిషిని కూడా అలా పూజిస్తాం. వాడు వేరుతో సహా కట్ అయితే మామూలు మనుషుల్లో కొంతమందికి ఎక్కువ ఉండదు తక్కువ ఉంటుంది, కానీ అలా మనిషి అనేవాడు ఎంతో కొంత అహంభావం లేకుండా ఉండడు. ఎప్పటికప్పుడు రియాక్ట్ అయిపోతా ఉంటాడు, ఎంతో కొంత ఉంటుంది. కానీ వేరుతో సహా ఎవరికైతే పోయిందో వాడు దేవుడు అవుతాడు. వాడే మనం జీవన్ముక్తుడని, మహాత్ముడని, మహర్షి అని అంటూ ఉంటాం. మహాత్ముడంటే ఎవడు, మహర్షి అంటే ఎవడు, యోగి అంటే ఎవడు, వాడు తిరిగి పునర్జన్మ లేకుండా ఎవడైతే చేసుకుంటున్నాడో వాడే మహాత్ముడు, వాడే మహర్షి. తిరిగి పునర్జన్మ లేకుండా ఎవడైతే చేసుకుంటున్నాడో వాడే మహాత్ముడు, వాడే మహర్షి. మన ఇంటి నిండా డబ్బు ఉందనుకోండి ఉదాహరణకి, అది కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. ఈ డబ్బు మీరు ఎంజాయ్ చేయండి, కొంతవరకు ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి మనకు మోక్షం రాదు. దాన్ని బట్టి ఇంట్లో ఉన్న సంపదను బట్టి మోక్షం రాదు, హృదయంలో ఉన్న సంపదను బట్టి మోక్షం రాదు. ఇంట్లో ఉన్న సంపద మన శరీరానికి మన శరీరానికి కొన్ని కంఫర్ట్స్ తీసుకొస్తుంది, అది ఎక్స్టెంట్ వరకు కొంతవరకు నీకు ఉపయోగపడుతుంది. కానీ ఆ సంపద వల్ల నీకు మోక్షం రాదు, హృదయంలో ఉన్న సంపద. కొంతమందికి ఇంటి నిండా బంగారం ఉంటుంది, మనస్సు నిండా దరిద్రం ఉంటుంది. కొంతమందికి ఇంటి నిండా బంగారం ఉంటుంది, మనస్సు నిండా దరిద్రం ఉంటుంది. అలాగే నా చుట్టూరు వస్తువులు ఉన్నాయనుకోండి, నా వెండి వస్తువులు, బంగారు వస్తువులు, కరెన్సీ నా చుట్టూరు ఉందనుకోండి, మాట అంత ఉందనుకోండి, ఉందనుకోండి రైతే, దానివల్ల నాకు వచ్చే ప్రాబ్లం. కానీ నా బుద్ధిలో వైభవం లేదనుకోండి, నా బుద్ధిలో వివేకం లేదనుకోండి, నాకు మోక్షం రాదు. ఈ పక్కన ఎంత వెండి సామానం, ఈ పక్కన ఎంత బంగారం సామానం ఉంది, ఈ పక్కన ఎంత కరెన్సీ నోట్లునే, ఇలా నా చుట్టూరు ఇంత వస్తువు జాలం మధ్యలో నేను ఉన్నాను అనుకుంటా అనుకోండి, మీరు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది, కానీ నాకు మోక్షం రాదు. ఏంచ నాకు బుద్ధిలో వైభవం లేదా, అంటే నా చుట్టూరు ఉన్న మనుషుల వల్ల, నా చుట్టూరు ఉన్న సంపద వల్ల నాకు మోక్షం రాదు. నాకు సహృదయం ఉంటే సద్బుద్ధి ఉంటే. అయితే మనం కూడా ఏం చేయాలంటే, సహృదయం ఉన్న వాళ్ళతోటి, సద్బుద్ధి ఉన్న వాళ్ళతోటి కొంతవరకు సహవాసం చేస్తంటే ఆ సహృదయం సద్బుద్ధి వైబ్రేషన్స్ మన మీద కూడా పనిచేస్తాయి. మల్లె పువ్వు దగ్గర కూర్చుంటాం అనుకోండి, మల్లె పుష్పాల దగ్గర, అవి మనకు వాసన ఇవ్వాలని అనుకో, అది నార్మల్గా ఎయిర్ మోసుకొస్తుంది, ఆ గాలి తీసుకొస్తుంది. అలాగే ఎవడైతే మహర్షుల దగ్గర, మహాత్ముల దగ్గర, అడ్వాన్స్డ్ సోర్స్ ఎవాల్వ్డ్ సోర్స్ దగ్గర మనం కూర్చుంటే వాళ్ళ తాలూకు వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయంటే, అందుకే సత్సంగం అని చెప్పాడు. గౌతమ్ బుద్ధుడు ఒక మాట రిపీటెడ్గా చెప్పాడు, సత్వ్యాయామం. ఇప్పుడు మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ నడుస్తూ ఉంటాం. మార్నింగ్ ఈవినింగ్ ఎందుకు నడుస్తూ ఉంటే, వాకింగ్ వల్ల కొంచెం శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆరోగ్యం. శరీరానికి మంచిదే, మనసుకి మంచిదే. శరీరం ఆరోగ్యంగా ఉంటే మైండ్ కూడా బాగుంటుంది. శరీరం యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది, మనసు యొక్క ప్రభావం శరీరం మీద ఉంటుంది. ఆ రెండు విడదీసుకోలేదు మనం. బిఎంఐ అంటాడు, బి అంటే బాడీ, ఎం అంటే మైండ్, ఐ అంటే ఇంటలెక్ట్. ఈ హృదయంలో నిజానికి వీటికి ఏం సంబంధం లేదు. మన హృదయంలో ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉందండి, ఒక చావులేని సత్పదార్థం ఉంది. ఈ శరీరంతో, నీకున్న తెలివితోటి, నీకున్న మనస్సుతోటి, లోపల వస్తువుతో ఇసుమంత సంబంధం లేదు. ఒక వస్తువు ఉంది, ఇట్లా అన్నిటికీ ఎబవుగా ఉంది. ఈ పంచభూతాలకి, మనకున్న తెలివికి, మన మనసుకున్న మనసుకి, మనకున్న శరీరానికి, మన శరీరానికి సంబంధించిన చావుడికి, మన శరీరానికి సంబంధించిన పుట్టుకలకి, అన్నిటికి ఎబవుగా ఒక నిజం ఉంది హృదయంలో. వాటికి నీకు తెలివి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కదా, నీ హృదయంలో ఉన్న నిజం సమానంగా ఉంటుంది. అంటే భక్తుడు ఏం చేస్తాడంటే, నీకు ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాండిత్యం ఉండొచ్చు, పాండిత్యం ఉండకపోవచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, అధికారం ఉండకపోవచ్చు. భక్తుడు ఏం చేస్తాడంటే, నీ శరీరాన్ని చూడ్డు, నీ మనసును చూడ్డు, నీకున్న ఐశ్వర్యాన్ని చూడ్డు, నీకున్న పాండిత్యాన్ని చూడ్డు, నీకున్న అధికారాన్ని చూడ్డు, నీకున్న కీర్తిని చూడ్డు, నీ హృదయంలో నిజాన్ని చూడటం నేర్చుకుంటాడు వాడి భక్తుడు. తర్వాత కొంతమంది చెప్తా ఉంటారు, ఒక రూపాయి పెట్టుబడి లేకుండా మనం మంచివాళ్ళు అయిపోయే ఉపాయం కూడా ఉండాలి. ఒక రూపాయి పెట్టుబడి షాడా కొట్టి పెట్టాలంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనం మంచివాళ్ళు అయ్యే ఉపాయం కూడా ఉందని చెప్తున్నారు పెద్దలు. ఏమిటంటే, అందరిలోనే మంచి నేను చూడటం నేర్చుకుంటాను అనుకోండి, అందరిలోనే ఏదో మంచి ఉంటుంది. అసలు ఒక్క మంచి లేకుండా మనిషి ఉండడు, అందరిలోనే ఏదో మంచి ఉంటుంది. ఆ మంచి నేను చూడటం నేర్చుకుంటాను అనుకోండి, నేను నా శరీరం చెమట కార్చకుండా, నేనేమి శ్రమ లేకుండా, నా పెట్టుబడి ఏమి లేకుండా, నాకేమి బాధ లేకుండా, సాధన లేకుండా నేను మంచివాడిని అయిపోతాను. ఆ మంచిని చూడటం నేర్చుకుంటాను. అలా మనుషులు తిరువణమలలో పూర్వం మనుషులను చంపేవాడు ఉండడు. మనం విజయవాడలో రంగాలాగే అనేక మంది హత్యలు చేసేవాడు పూర్వం ఉండేవాడు. అతను సార్ చనిపోయాడు, మామూలుగా న్యాచురల్గా నేను చనిపోయాడు. అతను భగవాన్ దగ్గర ఎవరో చెప్తున్నారు, ఏదైనా చాలా మంది మనుషులను చంపేశాయని వాడు ఇప్పుడు చనిపోయాడని ఏదో భగవాన్ దగ్గర టాక్ వచ్చింది. భగవాన్ ఏమన్నారంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణం ఉంది అన్నారు. మీరు కల్పించి చెప్పాలంటే వాళ్ళు ఏదైనా మంచి గుణం ఉందని మీరు కల్పించి చెప్పాలి, కానీ వాళ్ళు నిజంగా మంచి గుణం లేదు. మీరు ఒకవేళ చెప్పాలని బుద్ధి ఉంటే కల్పించి చెప్పాను. అలా కాదు, మీకు తెలియపోవచ్చు. అతను రోజుకు 3 పూటలు స్నానం చేస్తాడు, బయట మనుషులు చంపితే చంపు, రోజుకు 3 పూటలు స్నానం చేస్తాడు, బట్టలు చాలా శుభ్రమైన బట్టలు వేసుకుంటాడు. బయట పారిశుద్ధ్యం, లోపల పారిశుద్ధ్యం లేకపోయినా బయట పారిశుద్ధ్యం కూడా పారిశుద్ధ్యమే. ఆ పారిశుద్ధ్యం వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు అని చెప్పాడు. అది ఎవరికి తప్పలేదు. మనుషులు చంపే గుణం ఉంటే ఉండే, అది వేరే విషయం. కానీ వాళ్ళ దగ్గర కూడా నేర్చు పారిశుద్ధ్యం. రోజుకు 3 పూటలు స్నానం చేస్తాడు, లోపల పరిశుద్ధిగా ఉండకపోవచ్చు, బాహ్య పారిశుద్ధ్యం ఉంది మనిషి, ఆ గుణం నేర్చుకుందాం మనం. అంటే ఎవరిలో ఏ మంచి ఉందో అది మనం నేర్చుకుంటే నెమ్మదిగా మనకి జెంటిల్నెస్ వచ్చేస్తుంది. అది నేర్చుకోవాలి జాగ్రత్తగా. అయితే మనం జాగ్రత్తగా మనం చూసుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ జపధ్యానములు ఉన్నాయి. ఈ జపధ్యానములు ఎందుకంటే మనసుకి ఏకాగ్రత కలగటం కాదు, మనసుకి పవిత్రత కల కోసం, పవిత్రత కలగటం కోసం, ఏకాగ్రత కలగటం కోసం జపధ్యానములు. ఇప్పుడు మనం జపధ్యానం ధ్యానం చేస్తాం అనుకోండి, జపం చేస్తాం అనుకోండి, ఏదైనా మాట్లాడతాం, ఆలోచించి మాట్లాడతాం, పరలోక విషయం విడిచిపెట్టండి. మన ఏదో మరణించిన తర్వాత గొప్ప లోకాలకు వెళ్తాం, అదంతా విడిచిపెట్టండి. అక్కడికి మనం జపధ్యానములు ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, సరే ఇందాక బుద్ధిని ఒకటి మిస్ అయ్యాను అది చెప్పేసి ఎదురకొస్తాను. ఆయన ఏమన్నాడు, ఆయన ఏమన్నంటే వ్యాయామం శారీరకమైన ఏమిటంటే సత్సంగం ఎలాగో ఆయన వ్యాయామం ఇది చెప్పాడు, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ ఎక్సర్సైజ్ అని చెప్పి. నేను కొంతమంది జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటారు, ఎందుకు చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది. చేలో నీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన చేతనైతే కొత్త నీరు పెట్టుకోలేదు, మనం వెళ్ళిపోయిన నీరు గురించి ఏడవటం ఎందుకు? చేలో నీరు అంతా బయటకు వెళ్ళిపోయింది, అవసరమైతే కొత్త నీరు పెట్టుకోవాలి, నీరు వెళ్ళిపోయి నీరు గురించి బాధపడటం ఎందుకు? అంటే నువ్వు వ్యాయామం చేయవలసింది ఏంటంటే, సమ్యక్ వ్యాయామం అంటే గతించిన గొడవలను మర్చిపోవాలి, గతించిన గొడవలు మర్చిపోవాలి. ఈ తల పీకేసుకుని, తల పీకేసుకుని, కొంతమంది తల పీకేసుకుని జరిగిపోయిన గొడవలు జ్ఞాపకం పెట్టుకుని బలవంతాన్ని దుఃఖపడతా ఉంటారో అది సరైన జీవితం కాదు. ఫర్గెట్ ఇట్ ఎవ్రీథింగ్ ఇది అండర్ ఇఫ్ యూ ఫర్గెట్. అయితే జరిగిపోయిన గొడవల గురించి అస్తమాని ఈ జుట్టంతా లాగేసుకుని ఆ జ్ఞాపకం పెట్టుకుని అది నువ్వు దుఃఖపడటం నీ జీవించడం చేతనవటం లేదు. జీవించడం చేతనవడం నువ్వు చేతన జీవి ఎలా జీవించాలో నీకు తెలియనప్పుడు జీవితం కూడా నీకు పాఠాలు నేర్పడం. తర్వాత కొంతమంది గాల్లో భవిష్యత్తులో గాల్లో మేళ్ళ కడతా ఉంటారు, భవిష్యత్తులో గాల్లో మేళ్ళ కడతా ఉంటారు, అలా ఉంటాం ఇలా ఉంటాం ఇంకా అభివృద్ధి అయిపోతాం ఇంకా అభివృద్ధి ఏదో అనుకుంటాడు, అది కూడా అనవసరం అన్నాడు. ఎలా ఉండాలో నువ్వు అలా ఉంటావు. వర్తమాన కాలాన్ని ప్రాపర్గా ఉపయోగించుకో, వర్తమాన కాలాన్ని వేస్ట్ చేయకు, భవిష్యత్తు గురించి గాల్లో మేళ్ళ కట్టకు, గతించిపోయిన విషయాలు తగ్గుకుని బాధపడకు, ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. వర్తమాన కాలాన్ని ప్రాపర్గా మ్యాక్సిమం ఉపయోగించుకు, నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకో. వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకు లో దృష్టి కలుగుతుంది, లో చూపు కలుగుతుంది. ఇంకోటి మనం బాహ్యంగా ఏదైనా మంచి పనులు చేయటం వల్ల లో చూపు వచ్చేది, బాహ్యంగా కొన్ని మంచి పనులు చేస్తాం అనుకోండి అంతే, అంతమాత్రం చేత అంతర్దృష్టి రాదు. అంతర్దృష్టి రావాలంటే మీరు సబ్జెక్ట్ శ్రవణం చేయాలి, బాగా శ్రవణం చేయాలి, అది విన్నదాన్ని మననం చేయాలి. మననం అంటే ఇప్పుడు ఎవడో కెమిస్ట్రీ చెప్పుకుపోతున్నాడు అనుకోండి, ఈ మన ఇండియాలో అలవాట్లేదు. ఇక్కడ అక్కడ అమెరికా దగ్గర అడ్వాన్స్డ్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే ఒక గంట 45 నిమిషాలు కెమిస్ట్రీ చెప్తాడు, తర్వాత మిగతా పోగండి ఈ డౌట్స్, నేను చెప్పిన ఇంతవరకు నేను చెప్పిన సబ్జెక్టులో మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగమంటాడు. అప్పుడు వాళ్ళకి అది మననం అంటాం. దాని మననం ఏంటంటే మనం చెప్పింది వాడు వింటాడు, దీని వాళ్ళు తర్కించుకుంటాడు, తర్కించుకున్నప్పుడు క్లారిటీ రాకపోవచ్చు, క్లారిటీ రాకపోవచ్చు వాడికి, వాడికి కొన్ని అనుమానాలు రావచ్చు, అనుమానాలు మళ్ళీ స్పీకర్ నరిగి క్లియర్ చేసుకుంటాడు, దాన్ని మరణము అని పిలుస్తారు. తర్వాత మనకు డౌట్ ఫ్రీ అయిన తర్వాత ఏది మనం కరెక్ట్ అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చాక మనం విన్న వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యము దేవుడై ఉన్నది, వాక్యం కూడా అహంభావరహితంగా చెప్పి, అహంభావరహితంగా అజ్ఞానరహితంగా చెప్పినటువంటి ప్రతి మాట కూడా దేవుడై ఉన్నది, ఆ దేవుడితో సమానం. వాక్యమును కూడా మెడిటేట్ చేయాలి, వాక్యమును కూడా ధ్యానం చేయాలి. మనం ఏదైనా మంచి మాటలు విన్నామనుకోండి, అది ఏదైనా చిన్న స్లిప్ని రాసుకుని ఆ మాటను కూడా మనం దేవుడి యొక్క రూపాన్ని, దేవుడి యొక్క నామాన్ని ఎలా స్మరించుకుంటున్నాము, దేవుడి యొక్క రూపాన్ని ఎలా ధ్యానం చేసుకుంటున్నాము, ఆ మంచి మాటను కూడా, ఆ మంచి మాటను కూడా మనం ధ్యానం చేయాలి, ఆ మంచి మాటను ధ్యానం చేయాలి. ఒక మనిషి ఎప్పుడైనా తెలివి తక్కువ పని చేయొచ్చు, ఇట్ ఆర్ ఇస్ హ్యూమన్. ఒక మనిషి ఎప్పుడైనా తెలివి తక్కువ పని చేశాడు, రోజు అదే పని చేయక్కర్లేదు. ఒక మనిషి అదే జీవితం నేర్పిన పాఠం. ఒక మనిషి ఎప్పుడైనా తెలివి తక్కువ పని చేశాడనుకోండి, అందులోంచి పాఠం నేర్చుకుని ఆ పని రిపీట్ చేయకుండా ఉంటే వాడు తెలివైన వాడు. ఒక మనిషి ఏదైనా తెలివి తక్కువ పని చేయొచ్చు, అందులోంచి పాఠం నేర్చుకుని ఆ తెలివి తక్కువ పని మళ్ళీ ఎవడైతే రిపీట్ చేయడు, అది ఎవడైతే రిపీట్ చేయడు, ఎవడైతే రిపెంట్ అవుతాడో వాడు వివేకం వంతుడు. బుద్ధిలో వివేకం పెంచుకోవాలి, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ఏంటంటే మా డిస్క్రిమినేషన్ పెంచుకోవాలి, ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఇది ఎంతవరకు అవసరం, ఇది ఎంతవరకు అవసరం. కొంతమంది వాళ్ళు చేసే పనులు కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, అటువంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు కుటుంబానికి ఉపయోగపడవు, కొన్ని సమాజం అక్కర్లేదు, కుటుంబానికి ఉపయోగపడినా పర్వాలేదు, కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎనర్జీ వేస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే వాడు బాడీ వేస్ట్ అయిపోతుంది, లైఫ్ అంతా వేస్ట్ అయిపోతున్నది. మళ్ళీ ఇటువంటి అవకాశంలో జన్మ మనకు వస్తుందని చెప్పలేము. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటాడు ఆచార్య స్వామి. నీకు మానవ శరీరం రావటం నీకు ఇప్పుడు మన ఇంటికాడ ఎన్ని పదార్థాలను ఆకలి లేకుండా అన్నం తినలేదు. మన ఇంటికాడ ఇంటి నిండా ఉందనుకోండి అన్నం, కానీ ఆకలి లేకపోతే తినలేదు. అలాగే నీకు ఆకలి లేకపోతే అన్నం తినలేవు. జిజ్ఞాస లేకపోతే జ్ఞానం సంపాదించలేవు. మోక్షత్వం లేకపోతే మోక్షం రాదు. లోపల నుంచి రావాలి, కెరటం కింద రావాలి. నీకు ఆకలి లేకపోతే నీ అన్నం, నువ్వు అన్నం తింటావు, నీ పెట్టుబడి ఆకలి, ఆకలి లేకపోతే అన్నం తినలేవు. మోక్షత్వం ఆ మోక్షాన్ని సముపార్జించాలనే కాంక్ష నీకు లోపల నుంచి రాకపోతే నీకు మోక్షం రాదు. జిజ్ఞాస లేకపోతే జ్ఞానం రాదు. ఇలా శ్రవణం చేయటం వల్ల సబ్జెక్ట్ మీరు క్లోజ్గా బుద్ధిని దగ్గర పెట్టుకుని క్లోజ్గా మీరు శ్రవణం చేయటం వల్ల ఆ ముముక్షత్వం వస్తుంది, తర్వాత జిజ్ఞాస కలుగుతుంది. అది మానవ జన్మ రావటం, మానవ జన్మ రావటం, తర్వాత ముముక్షత్వం. ముముక్షత్వం అంత తేలిగ్గా రాదు. అందరూ మనుషులు అవటానికి, కానీ అందరికీ ముముక్షత్వం రాదు. ఒకవేళ మనకి ఆ ముముక్షత్వ జ్ఞానం సంపాదించాలనే కాంక్ష వచ్చినా ఆ కాంక్షకు అనుగుణమైనటువంటి తగిన గురువులు దొరకకపోవచ్చు. అసలు మనిషి జన్మ రావటం కష్టం, అదే ముముక్షత్వం రావటం కష్టం. మహాపురుష సంశ్రయ, మహాత్ములతోటి, మహర్షులతోటి, యోగులతోటి నీకు సావకాశం రాదు. సమ్యక్ వ్యాయామం, ఎక్సర్సైజ్. ఉదాహరణకి అంటే గాల్లో మేళ్ళ కట్టొద్దు అన్నాడు బుద్ధుడు. ఉదాహరణకి జవహర్లాల్ నెహ్రూ గారు 62లో ఇండో చైనా యుద్ధం వచ్చింది. ఇండో చైనా యుద్ధం వచ్చిన తర్వాత ఆయనకి దెంగ పెట్టుకుని బీపీ వచ్చేస్తుంది. ఆయన బీపీ వచ్చేస్తే 64లో, ఇంకో 10 రోజులకి ఆయన చనిపోతాడనగా 64లో ఒకరు ప్రశ్న అడిగాడు విలేకరి, మీ తర్వాత ప్రధానమంత్రి ఎవరని. నాకు ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా తర్వాత ప్రధానమంత్రి ఎవరనే సమస్య ఇప్పుడు రానే రాదు. నేను చాలా కాలం దేశాన్ని రూల్ చేస్తాను, ప్రజలు ఎంతకాలం ఎన్నుకుంటే అంతకాలం నేను రూల్ చేస్తాను. నా తర్వాత ప్రధానమంత్రి సమస్య ఇప్పుడు లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన 10 రోజుల్లో చనిపోయాడు. బుద్ధుడు అదే చెప్పాడు, ఊహించుకుంటారు. 10 రోజుల్లో చనిపోయాడు. పైగా అన్కాన్షియస్నెస్ స్టేట్. ఒక రాత్రిలో అతను బెంగ పెట్టుకున్నాడు. అతను బెంగ పెట్టుకున్నాడు 62లో. ఇండో చైనా వార్ వచ్చాక మన ఇండియా ఫెయిల్ అయిపోయాం మనం. అంటే మనం సరసమైనగా మనుషులు కానీ నాయకులు కానీ ఫెయిల్యూర్ అవ్వటానికి తొందరగా ఇష్టపడరు. మనం అపజయాన్ని కూడా అంగీకరించాలి. ఒకసారి ప్యాస్ అవ్వటమే కాదు, ఫెయిల్ అవ్వటానికి కూడా నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మనం వ్యాపారం చేస్తే ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. నష్టాన్ని కూడా స్వీకరించాలి. ఆ స్వీకరించే శక్తి లేనప్పుడు మనకి, అంటే ఫెయిల్యూర్ని కూడా మనం యాక్సెప్ట్ చేసే శక్తి లేనప్పుడు మన బాడీలో మార్పులు వస్తాయి, మనసులో మార్పులు వస్తాయి, హెల్త్లో మార్పులు వస్తాయి, హెల్త్ కాన్షియస్నెస్ చెడిపోతుంది. అంటే సక్సెస్ అవటమే కాదు, ఫెయిల్ అవటం కూడా జీవితంలో నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలనుకోండి మైండ్ ఏ గంట కాదంటే అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇదే గౌతమ బుద్ధుడు చెప్పాడు, సమ్యక్ వ్యాయామం. లేనిపైన ఊహించకు. ఏ రోజున ఏదొస్తే నీకు అది ఉపయోగపడుతుందంటే యాక్సెప్ట్ చేయలేకపోతే రిజెక్ట్ చేయి. ఇందులో రాజీ పడద్దు, ఏ పనులొద్దు. నువ్వు ఇండిపెండెంట్, రాజీ పడొద్దు. నీ వివేకాన్ని విడిచిపెట్టొద్దు, నీ బుద్ధిని విడిచిపెట్టొద్దు, నీ నిజాన్ని విడిచిపెట్టొద్దు. ఇది బుద్ధినే కాదు, భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, నీకు నువ్వు శత్రువుగా ఉండకు, నీవు నీ మిత్రుడిగా ఉండు. అర్జున, నీకు నువ్వు శత్రువుగా ఉండకు, నువ్వు నీ మిత్రుడిగా ఉండు. అంటే నీ మనస్సు నీకు స్వాధీనంగా ఉందనుకో, నువ్వు చెప్పినట్టు ఏంటనుకో, నీ మిత్రుడు నీకు ఎంత సహకారం చేస్తాడో నీ మనస్సు కూడా అంత సహకారం చేసి పెడు. అయితే నీ మనస్సు నీకు విరోధంగా ఉందనుకో, నీ మనస్సు నువ్వు చెప్పినట్టు ఏంటం లేదనుకో, బయట నువ్వు శత్రువులు నీకు ఎంత అపకారం చేస్తారో అంతకంటే ఎక్కువ నీ మనస్సు నీకు అపకారం చేసేస్తుంది. కొంతమందిని పాడవమని చెప్పక్కర్లేదు, వాళ్ళ అజ్ఞానమే వాళ్ళని పాడు చేసేస్తుంది, వాళ్ళ అహంభావనే వాళ్ళని పాడు చేసేస్తుంది. వాళ్ళ ఓ మనిషికి గర్వం ఎక్కువ ఉందనుకోండి, మీరు ఆడు పాడు మీరు కోరక్కర్లేదు, ఆడే పాడైపోతారు. ఆడు గర్వమే అని పాడు చేసేస్తుంది, ఆడు పాడే వాళ్ళు మీరు కోరుకోక్కర్లేదు. ఆ సమ్యక్ వ్యాయామం మీ శరీరానికి, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ మీ శరీరానికి, మీ ఆరోగ్యం కోసం, ఫిజికల్ హెల్త్ కోసం మీరు ఏ విధంగా అయితే వ్యాయామం చేస్తున్నారో మైండ్ తోటి కూడా మీకు సమ్యక్ వ్యాయామం ఉండాలి. అంటే మీరు ఏది ఆలోచిస్తున్నారు, ఏది అవసరం లేదు అని మీరు ఏదైనా మీకు అవసరమైన ఆలోచన వచ్చినప్పుడు రిజెక్ట్ చేయాలి. మీకు ఉపయోగం ఆలోచనలు, ఉపయోగం ఊహలు అన్నీ వస్తాయనుకోండి, అది రిజెక్ట్. దాని తాలూకు కూడా వ్యాయామం మీ బ్రెయిన్లో ఉండాలి, మీ మెదడులో ఉండాలి. దాని తాలూకు వ్యాయామం కూడా ఉండాలి. గతించి నీ తెర పెట్టుకోవద్దు, లేనిపోని ఊహించుకోవద్దు. వాళ్ళు మీ చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని మీరు సజీవంగా జీవించండి, దాన్ని మ్యాగ్జిమం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీకు ఏది ఎప్పుడు జరగాలి అది అప్పుడు జరుగుతుంది. చేను ఊడ్చాం ఇప్పుడు, రేపు పంట అలాంటి ఎలా పడుతుంది? ఇవాళ ఊడ్చాము చేను, 6 నెలలు పడుతుంది. పంటకు రావాలంటే 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలను ఓపిక పట్టాలి. ఓపిక పట్టిన తర్వాత ఆ పంట ఫెయిల్ అవ్వచ్చు, వేయగలవు అనవచ్చు, అది ఎకరం 40 పండవచ్చు, లేకపోతే పని మీద తడిచిపోవచ్చు, లేకపోతే ఎందుకు పనికి రాకుండా దానికి గాలివాన వచ్చి పంట పాడైపోవచ్చు, తర్వాత ఏదో ఒకటి అవుతుంది. నువ్వు అసలు జయి అపజయానికైనా జయానికైనా 6 నెలలు నువ్వు వెయిట్ చేయాలి. అందుకని వ్యాలు పూడ్చి ఏ పండు అది జరుగుతుంది. ఎప్పుడు ఏది ఎప్పుడు ఆ ఈశ్వర సంకల్పాన్ని బట్టి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలో అది అలా జరుగుతూ వెళ్ళిపోతుంది. ఇదంతా ప్రకృతి చేసుకెళ్ళిపోతా ఉంటుంది. ఇంకా శీతాకాలం వచ్చింది చలి, వేసవికాలం వస్తుంది వేడి, వర్షాకాలం, ఇదంతా ప్రకృతి స్వభావం. అలా చేసిపోతూ ఉంటాయి. నీకు అలాగే కష్టాలు వస్తాయి, నీకు కూడా సుఖాలు వస్తూ ఉంటాయి. ఈ వేసవికాలం శీతాకాలం వచ్చినప్పుడు సంతోషాలు వస్తాయి, అప్స్ వస్తాయి, డౌన్స్ వస్తాయి. నువ్వు రిచ్ మ్యాన్ అవ్వచ్చు, మళ్ళీ దారిద్ర్యం ఉండొచ్చు, మళ్ళీ దారిద్ర్యంలో వాడు రిచ్ మ్యాన్ అవ్వచ్చు. ఇవన్నీ జీవితంలో అప్స్ డౌన్స్ ఉంటాయి. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత బరియలు స్పర్శాలకు వెళ్లే వరకు ఎవడి జీవితం ఒక రకంగా ఉండదు. అనేక అప్స్ వస్తూ ఉంటాయి, డౌన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. అయితే ఈ నేటి తాదాత్యం పొందొద్దు. వీటన్నిటితోటి కాదా నీకు అదృష్టం వచ్చిందనుకో, దాంతో తాదాత్యం పొందొద్దు. నీ శరీరం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, నీ అదృష్టం కూడా అంతే నిజం. నీకు దురదృష్టం వచ్చిందనుకో, దాంతో కూడా తాదాత్యం పొందొద్దు. తాదాత్యం పొందితే నువ్వు పతనమైపోతావు. అయితే నీ శరీరం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, ఈ నీకున్న దురదృష్టం కూడా అంతే. దురదృష్టం వచ్చిన కూడా ఇముడ్చుకోవాలి, దాన్ని భరించడం నేర్చుకోవాలి. నువ్వు అప్సెట్ అవ్వకుండా ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా చూసుకుంటే అప్పుడు భగవంతుడి అనుగ్రహాన్ని పాత్రుడు అవుతావు. ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అది భగవంతుడికి తెలియకుండా రాదు. నీకు ఏదైనా సంతోషం వచ్చిందనుకోండి, అది భగవంతుడికి తెలియకుండా రాదు. భగవంతుడికి తెలియకుండా వచ్చేస్తున్నాం అనుకుంటారు రాదు. నీకు ఏదైనా సంతోషం వస్తే భగవంతుడికి తెలియకుండా అది రాదు. నీకు ఏదైనా టెన్షన్ వస్తుందనుకోండి, భగవంతుడికి తెలియకుండా రాదు. ఇవన్నీ ఆయన పంపిస్తున్నాడు కావాలని. ఎందుకంటే మనం ట్రైనింగ్ అవ్వటానికి, లోపల మన తూకం పెంచడానికి అని అర్థమైతే అర్థం చేసుకున్నాడు అదృష్టం అంతులు ధన్యులు. మీ లోపల అంతర్యామి ఈశ్వరుడు ఉన్నాడు కదా, వాడికి తెలియకుండా మీకు టెన్షన్ రాదు. మీకు ఎప్పుడన్నా సంతోషం వచ్చేసింది అనుకోండి, అది వాడికి తెలియదు. వీడు జీవుడు సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు, టెన్షన్ వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు, అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు, లోపల అంతర్యామిగా ఉన్నాడు. వాడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పనిచేయగలడు. వాడు లోపల ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. వాడికి బయట ఎక్స్టర్నల్ హెల్ప్ ఏం అక్కర్లేదు, కానీ నీ లోపల చూస్తూ ఉంటాడు ఎలా పనిచేస్తున్నాను, ఈ అప్స్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఎవరినైనా ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా అని. ఇది గీతలో చెప్పాడు. ఎవడో సహకారం చేస్తాడని మీరు సరసరణంగా రాజకీయ నాయకులకు చాలా మంది సందాలు ఇస్తూ ఉంటారు. మామూలుగా మంచి పనికి ఏమంటే ఎవరు చాలా దాతలు కూడా రాజకీయ నాయకులకు చాలా ఇస్తారు. రాజకీయ నాయకులకు పట్టుకెళ్ళి 100,000 రూపాయలు చందా ఇచ్చేవాడు మామూలు ఇక్కడ మంచి పని చేస్తున్నారండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నారు 10 పైసలు అంటే ఎవరు ఏంటి. రాజకీయ నాయకులకు ఇచ్చేది బిజినెస్ అది. అంటే వాడు రాజకీయ నాయకుడి వల్ల మనకు ఏదైనా ఉపకారం జరుగుతుందని వీడు ఇస్తాడు. మీకు అర్థమవుతుంది అది కాదు. భగవద్గీతలో మాట చెప్పాడు, ప్రత్యుపకారం ఏ రకంగా ఆశించకుండా, గౌరవం కానీ రిటర్న్స్ కానీ లేకపోతే ఏదో మనం ఉద్ధరిస్తాడని కానీ, ఈ పని పని కోసమే చేస్తే వాడిని సుహృత్తు అన్నాడు కృష్ణుడు. ఈ కొంతమంది ఫ్రెండ్షిప్లు ఉంటారు, రాజకీయ నాయకుల మాట వదిలేయండి, కొంతమంది ఫ్రెండ్షిప్లు ఉంటారు. ఫ్రెండ్షిప్లు ఉంటారు, ఆ ఫ్రెండ్ వీడికి సహాయం చేస్తాడు, ఈ ఫ్రెండ్ ఆడికి సహాయం చేస్తాడు. అది కూడా ఒక రకమైన వ్యాపారం. అది కాదు సుహృత్తు. సుహృత్తు అంటే ప్రత్యుపకారం. వ్యక్తిని బట్టి కానీ, సమాజాన్ని బట్టి కానీ, ఏదో దేవుడు ఏదో మనకు పుణ్యం ఇస్తాడని కానీ, ఏమి నిర్మలంగా, నిశ్చలంగా, నిరాడంబరంగా, నిరహంకారంగా తను ఇచ్చేవాడిని కూడా ఇచ్చేసుకుంటూ, తను ఇచ్చే ఎవడు ఇస్తున్నాడని మనం ముఖం కడుక్కుంటున్నాం. ఏదో ఘనకారం చేస్తున్నాం అనుకో, స్నానం చేస్తున్నాం, ఘనకారం చేస్తున్నాం అనుకో, ఇంకా మామూలు న్యాచురల్గా నార్మల్గా ఈ పనులు చేసుకోరు. అలాగే నువ్వు ఇచ్చేది కూడా నార్మల్గా న్యాచురల్గా కనుక ఉంటే అప్పుడు ఈశ్వరుని దైక పాత్రుడు అవుతావు నువ్వు. ఏం చేసుకునేవి బజారు గౌరవాలు ఎందుకు ఏం చేసుకుంటావు. పెద్ద పెద్ద నాయకులు ప్రైమ్ మినిస్టర్లు చేసిన వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్లు చేసిన వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. ఇంకా పదవులు అని చెప్పి ఊరేగిస్తారు, తర్వాత ఏమీ లేదు, అది కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. అది కదా అర్జున నువ్వు పొందవలసింది పొందు, అది వేరే ఉంది, ఇట్ ఇది డిఫరెంట్, అది డిఫరెంట్గా ఉంది, అది చూసుకో. ఇదంతా ఉడికే ఉడికే కళ్ళకు కనిపించిన ఉడికాదు. నిజ నీ శరీరం యొక్క ఇవన్నీ ఊరేగింపుడు మాట వదిలేయండి. నీ శరీరం చంపు, నీ ఒక అద్భుతమైన మాట, వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అది చదువు, నీ శరీరం యొక్క నీ శరీరం చనిపోతుంది, నీ శరీరం చనిపోతుంది. నీ శరీరం చనిపోయినప్పుడు కూడా నేను శరీరం చనిపోతున్నాను నిజం అనుకుంటావు. నీ శరీరం చావు కూడా నిజం కాదు, నీ అహంకారానికి నిజం రాగా కనిపిస్తుంది. నిజము కానిది నిజం వలె కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి శరీరం ఏదో రోజు చనిపోతుంది. అది చనిపోయేవాడు ఏమనుకుంటాడు, నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటాడు. చూసేవాడు కూడా ఇప్పుడు చనిపోయాడు అనుకుంటాడు. శరీరానికి సంబంధించిన చావు కూడా నిజం కాదు. నీ అహంకారానికి శరీరానికి చావు నిజం నిజం కానిది నిజం వలె కనిపిస్తుంది. అంటే నీకు దుఃఖం వస్తుంది. నీకు దుఃఖం ఎందుకు వస్తుందంటే నిజం కానిది నిజం వలె కనిపిస్తుంది కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. మనందరికీ శరీరానికి చావు వస్తే దుఃఖం వచ్చేస్తాం, కారణం ఏంటి చెప్పండి? మనందరికీ శరీరానికి చావు వస్తుంది అనుకోండి, అందరికీ దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు దుఃఖం వస్తుంది? మనందరికీ ఉండాలనుంది, మనందరికీ ఉండాలనుంది. చనిపోవాలని ఎవరికి లేదు. శరీరం చనిపోయిన తర్వాత ఉండమని ఒక భయం ఉంది, ఉంటాం కానీ ఉండము అనే ఒక భయం ఉంది. ఆ భయం వల్ల దుఃఖం వస్తుంది. ఈ కోరిక ఒకటి, కోపం ఒకటి, ఈ భయం ఒకటి, మొత్తం ప్రపంచంలో ఉన్న చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి, ఈ మూడాటి నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక మనిషిలో వంద చెడ్డ గుణాలు ఉన్నాయనుకో అనుకోండి, మాట వరుసకి ఈ వంద చెడ్డ గుణాలు కూడా ఈ మూడాటి నుంచి వస్తాయి. బేసిక్గా ఈ మూడే, ఒకటి కోరిక, రెండు కోపం, మూడు లోభిత్వం. కోరిక, కోపం, లోభిత్వం, ఇవి బేసిక్గా ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే మన శరీరం చనిపోయినప్పుడు శ్మశానంలో కాలవదు. తర్వాత చూడండి, మన మనస్సు ఎప్పుడు డిస్టర్బ్, మన మనసు బాగున్నప్పుడు కూడా కనపడదు. మన మనసు ఒకసారి బాగుండొచ్చు, బాగోపోవచ్చు, ఒకసారి క్వైట్గా ఉండవచ్చు, ఒకసారి క్వైట్గా ఉండకపోవచ్చు. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకున్న కోరిక ఒకసారి మన శరీరం మాట లేని మనసులో కూడా తెలియదు, మన మనసుకు కూడా తెలియదు. ఆ డిజైర్ మనకు ఉందని, ఇప్పుడు ఆ డిజైర్ మనకు ఉందని మన మనసుకు కూడా తెలియదు, ఉంటుంది లోపల. ఎక్కడ ఉంటాయంటే ప్రతి మనిషికి మూడు శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరం, రెండు సూక్ష్మ శరీరం, మూడు కారణ శరీరం. స్థూలం అంటే ఈ మాంసం, ఈ రక్తం, ఎముకలతో తయారు చేసింది. సూక్ష్మం అంటే మైండ్, మన మనసు సూక్ష్మం అంటారు. అది కారణ శరీరం అంటే అది అజ్ఞానం. అది ఈ మూడు కారణ శరీరంలో ఉంటాయి. ఏది? కోరిక, కోపము, లోభిత్తము. దీన్ని కృష్ణుడు నరక ద్వారాలని చెప్పాడు. ఈ మూడు మీరు లెక్కలేదు, ఒకటి చాలు డైరెక్ట్గా నరకంలోకి వెళ్ళిపోవడానికి. మూడు ఎందుకు? ఒక శరీరం చనిపోవడానికి మూడు రోగం అక్కర్లేదు, ఒక రోగం చనిపోతున్నాను. ఒక శరీరం చనిపోవాలనుకోండి మీకు వంద రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు, కిల్లర్ డిసీజ్. అయితే ఈ కారణ శరీరంలో ఉంటుంది. మనందరం బుద్ధిమంతులా కూర్చున్నాం, చల్లగా గాలేస్తుంది, అందరం టీ తాగి వచ్చి ఇక్కడ కూర్చున్నాం, పొద్దున భోజనాలు అయిపోయినాయి, ఫాస్టింగ్ లేదు, ఫీస్టింగ్ కానీ అంతే బాగుంది, ఇక్కడ కూర్చున్నాం. మనందరం కోపం లేదు అనుకుంటున్నాం, అందరికీ కోపధరణ మనందరం. లోపల కారణ శరీరంలో ఉంటుంది. కారణ శరీరంలో అది కనపడదు. అది మనకు ప్రతికూల పరిస్థితి ఎప్పుడు ఏం చేస్తుందంటే సూక్ష్మ బీజ రూపంలో ఉంది, సూక్ష్మ శరీరం మైండ్లోకి వస్తుంది. అది మైండ్లోకి వచ్చాక మనల్ని ఊగిస్తుంది, అప్పుడు శరీరంతో అపకారం చేస్తారు. అది ఎక్కడ ఉంటుంది? సటిల్. అది ఎక్కడో సూక్ష్మాది సూక్ష్మంగా లోపల ఉంటుంది. అది రోజు కనపడదు మనకు, అది రోజు కనపడదు. మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు, నన్నందరూ మహాత్ముడు మహాత్ముడు అంటున్నారు, నాకు నామకం లేదు ఇది, నన్నందరూ మహాత్ముడు మహాత్ముడు అంటున్నారు. ఆయన పేరు మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ, ఎంకే గాంధీ. అందరూ మహాత్ముడు ఆయన మొట్టమొదటిసారి మహాత్ముడు అని పిలిచింది రవీంద్రనాథ్ ట్యాగోర్. ఆయన్ని గాంధీ గారిని మొట్టమొదటి పిలిచింది, మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ట్యాగోర్. ఆ పేరు అందరికీ అలవాటైపోయింది, మహాత్మా మహాత్మా. ఆయన ఒక మాట చెప్పాడు, నన్ను మహాత్ముడు మహాత్ముడు అంటున్నారు, ఏమో దేవుడి దృష్టిలో నేను మహాత్ముడు అవునో కాదు, మీరంటున్నారు, మీరికి అదే కదా నాకు జ్ఞానం ఇచ్చేది. ఆయన ఒక మాట చెప్పాడు, ఎవరైనా నన్ను డైరెక్ట్గా వచ్చి నేను ఎరుకులో ఉండగా ఎవరైనా నన్ను చంపేస్తే, ఒకవేళ చంపేస్తే వాడి మీద కూడా నా కోపం కానీ ద్వేషం కానీ రాకుండా ఒకవేళ ఉంటే అప్పుడు నేను మహాత్ముడే అన్నాడు. ఇప్పుడు నిద్రపోతాడు చంపేయడం కాదు, నిద్రపోతాడు చంపేస్తే అని తెలియదు. నేను ఎరుకులో ఉండగా ఎవడైనా వచ్చి నన్ను చంపేస్తే, నేను ఎరుకులో ఉండగా వాడి మీద ద్వేషం కానీ కోపం కానీ రాకుండా నేను ఉండగలిగితే, ఏమో వస్తున్నామో చెప్ప, ఉండగలిగితే నేను మహాత్ముడే అన్నాడు. కానీ మీరు అనుకోవటం వల్ల నేను మహాత్ముని కాదన్నాడు. అయితే లోపల ఎక్కడో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? కారణ శరీరంలో ఉంటుంది, అవి కనపడవు. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పాయంటే ఈ మూడే నీకు, నీకు వంద చెడ్డ గుణాలు ఉండొచ్చు, వంద చెడ్డ గుణాలు ఈ మూడట్లోంచి వస్తాయని. ఒకటి కోరిక, రెండు కోపము, మూడు లోభిత్వం. మూడు లోభిత్వం, కొంతమంది సమాజం మనకేమిచ్చింది, దేశం ఏమిచ్చింది, వాళ్ళేమిచ్చారు, ఈ బంధువులు ఏమిచ్చారు, అమ్మ ఏమిచ్చింది, నాన్నేమిచ్చాడు, నేనమ్మలు ఏమిచ్చారు, వాళ్ళేమిచ్చారు, సమాజానికి ఎంత సేవ చేసిన సమాజం ఇచ్చింది, వాళ్ళేమిచ్చారు, వీళ్ళేమిచ్చారని అనుకుంటా ఉంటాడు. కానీ పరమలో మనిషి తన ఏమిచ్చాడు ఇతరులకు అనేది ప్రశ్నే రాదు. వాడు దేశం నాకేం చేసింది అనుకో, ప్రతి వాడు ఇది అడుగుతాడు, ఈ దేశానికి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాయని సేవ, ఈ దేశం నాకేమి ఇచ్చిందంటే, అయితే దేశం నీకేం లేదు, నువ్వు దేశానికి ఏమైనా ఇచ్చావా అని. దేశం నీకు ఇవ్వడం మాట మీద అయి ఉండొచ్చు, కానీ నువ్వు దేశానికి ఏమైనా ఇచ్చావా అని. ఎన్ని కోపం మీద చెప్పే మాటలు, దేశం నాకేమి చేసిందని, లేదా కోరిక మీద, దేశం నాకేమి చేసి, వీడికి కోరిక ఉంది కాబట్టి దేశం నాకేమి చేసిందని అడుగుతున్నాడు. కోరిక లేకపోతే ప్రశ్నే రాదు. అసలు మనం సాధ్యమైనంత వరకు జపధ్యానములు చేసినప్పుడు మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచటం మంచిదే. ఇక్కడ చెప్తున్నారు హృదయంలో మనస్సుని అంటే ఏకాగ్ర మనస్సును ఒక చోట నిలబెట్టి ఉంచటం. కొంతమంది భక్తులు భజన చేస్తారు, యోగులు ప్రాణాయామం చేస్తారు. ఎందుకంటే మనో నిగ్రహానికి, భక్తులు భజన చేసినా యోగులు ప్రాణాయామం చేసినా ఇదంతా మనో నిగ్రహానికి. అంటే ప్రాణం కనుక మనకు స్వాధీనంలోకి వస్తుంటే మనస్సు నియమింపబడుతుంది. మనస్సును కనుక నియమింపబడతా అంటే ప్రాణం కూడా స్వాధీనంలోకి వస్తుంది. ఏం అక్కర్లేదు, మీ మనస్సు ఏకాగ్రంగా ఉందనుకోండి, ఏకాగ్రతతో ఉందనుకోండి, ఏమి డిస్టర్బెన్స్ లేదు మైండ్లో, ఏమి డిస్టర్బెన్స్ లేదనుకోండి, బాహ్య సంఘటన ప్రభావం ఏమి లేదనుకోండి, మీకు లోపల ఘర్షణ ఏమి లేదనుకోండి, బయట సంఘటన ప్రభావం మీ మీద ఏమలేదనుకోండి, మైండ్ క్వాలిటీగా ఉంటుంది అప్పుడు. అది మీ ముక్కు దగ్గర చేయి పెట్టి చూసుకోండి, తల వెంట్రికి ఎంత సమంగా ఉంటుందో అంత సమంగా గాలి బయటకు వస్తాను, లోపలికి వెళ్తాను. మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రాణం మీద ఉంటుంది, ఈ ప్రాణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మైండ్ మీద ఉంటుంది. తర్వాత మన శరీరం చనిపోయినప్పుడు ఏం చేస్తుందంటే మైండ్ గబగబ సర్దుకుంటుంది. మనం ఏదైనా ఊరికెళ్ళినప్పుడు లగేజ్ సర్దుకుంటాను చూడండి, అలా మైండ్ అన్ని సర్దుకుంటుంది. అన్ని సర్దుకున్నాక నేను ప్రిపేర్ అయ్యాని చెప్పాక ఈ ముక్కులో దాన్ని బయటకు వెళుతుంది. ఇప్పుడు డాక్టర్ గారు గంటలో చచ్చిపోతాడని చెప్పిన ఇంకో రోజు బతకొచ్చు, వాడు చెప్పడం అలాగా. ముందు మైండ్ ప్రిపేర్ అవుతుంది లోపల, అది ప్రిపేర్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు గార్డు డ్రైవర్ ఎన్నిసార్లు విధి వేసినా గార్డు జెండా ఒప్పకుండా డ్రైవర్ బండి ఇడిచి పెట్టడం, అది విధి వేస్తాడు ఉంటాడు, డ్రైవర్ అంత చూసుకుంటాడు అంటాడు. కానీ డ్రైవర్ మటుకు బండి కంట్రోల్ డ్రైవర్ది కాదు, బండి కంట్రోల్ గార్డ్ది. అలాగే శరీరం కంట్రోల్ కూడా మైండ్దే. ఊరికే ప్రాణం డ్రైవర్ లాంటి వాడే. మన శరీరం చనిపోయినప్పుడు అన్ని సర్దుకుంటుంది. ఇది ప్లాట్ఫారం చూస్తాను ఉంటాడు గార్డు. ఒక జనం ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ టైం చూసుకుంటా ఉన్నా డ్రైవర్ ఊరికే టైం చూసుకుని బండి ఇడిచిపెట్టేసి సిగ్నల్ ఇచ్చి నేను వెళ్ళడానికి వీల్లేదు. డ్రైవర్ జెండా ఒప్పుకోండి, గార్డు జెండా ఒప్పుకుంటారు. బండి కంట్రోల్ డ్రైవర్ది కాదు, గార్డుదే. అయితే ప్లాట్ఫారం చూసుకుంటూ ఉంటాడు. అలాగే మన శరీరం చనిపోయినప్పుడు కూడా మనకు అనేక కోరికలు ఉంటాయి, అనేక తలంపులు ఉంటాయి, అనేక ఊహలు ఉంటాయి, అనేక సంకల్పాలు ఉంటాయి, అన్నీ ఉంటా ఉంటాయి. ఏదైతే మనం ఆర్థిక ఏదో క్లోజ్గా ఉండవు, ఏది డిగ్రేస్టో, ఏది నీరెస్టో, ఏదో క్లోజ్గా ఉందో వెళ్ళి మైండ్ ఆ తలంపును పట్టుకుంటుంది. ఆ తలంపు పట్టుకున్నాక అప్పుడు జెండా ఊపితే అప్పుడు కానీ ముక్కులో గాలి బయటకు పోదు. ఈ ముక్కులో గాలి డ్రైవర్ లాంటి వాడు, మనసు గాడ్ లాంటి వాడు. వాడి జెండా ఊపాక ఈ ముక్కులో గాలి బయటకు పోతుంది. అంటే తర్వాత నెక్స్ట్ బట్టి మనం ఏది తీసుకోవాలన్నది. ఇప్పుడు చనిపోయేటప్పుడు ఒక ఉద్యోగస్తుని నరసాపురం నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, అక్కడికి ప్లేస్మెంట్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేయరు. ముందు నరసాపురం కలిపినప్పుడే నువ్వు విజయవాడ వెళ్ళి జాయిన్ అవ్వని చెప్పి అప్పుడు కన్సల్ట్ చేస్తాడు. అలాగే మన శరీరం విడిచిపెట్టేప్పుడే, శరీరం జీవుడు వేరు పడిపోయినప్పుడే, సెపరేట్ అయిపోయినప్పుడే, ఈ తర్వాత ఈ నెక్స్ట్ వీడు ఎక్కడ బాడీ తీసుకోవాలి, ఎక్కడ వీడి సంస్కారాన్ని బట్టి, వీడి వాసన బట్టి, వీడి తలంపును బట్టి ఎక్కడ బాడీ తీసుకోవాలి నిర్ణయం ఇక్కడే చేసేస్తాడు. ఎక్కడ బాడీని విడిచిపెట్టినప్పుడు చేసేస్తాడు, నెక్స్ట్ బాడీ ఎక్కడ తీసుకోవాలి. అయితే వెంటనే ఆ బాడీ రావచ్చు, అది 10 సంవత్సరాల దాకా రాకపోవచ్చు. కొన్ని జీవుడు ఇతర లోకాలకు వెళ్తూ ఉంటారు, ఇతర ఆ లోకాలకు ఉన్నవాళ్ళు మళ్ళీ హ్యూమన్ బాడీలోకి వస్తారు, కొంతమంది యానిమల్ బాడీలోకి వెళ్ళొచ్చు. ఏ బాడీలోకి వెళ్ళినా, ఎక్కడున్నా, నువ్వు ఏ శరీరంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, నీ హృదయంలో ఉన్న నిజం. కొంతమంది ఏమనుకుంటారు, ఈ జన్మలో మా పరిస్థితి బాగోలేదండి, వచ్చే జన్మలో సుఖపడిపోదు. వచ్చే జన్మలో సుఖపడ్డా ఇంకా దుఃఖం పెరుగుతుంది. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీకు ధనం ఉండని ఉండలేకపోయాయి, నీకు అధికారం ఉండని ఉండకపోయాయి, నీ పరిస్థితులు బాగున్నాయి బాగుండకపోయాయి, నువ్వు దేహంగా ఉన్నంత కాలం, మనస్సుగా ఉన్నంత కాలం, లోకంగా ఉన్నంత కాలం, నువ్వు కాంతితో తాదాత్మ్యం పొందుతున్నంత కాలం, నీ హృదయంలో ఏదైతే నిజముందో నిజం, ఆ నిజంతో తాదాత్మ్యం పొందకుండా, నువ్వు ఏదిగా ఉన్నావో దాంతో నిజం ఆ ఎగ్జిస్టెన్స్తో నువ్వు తాదాత్మ్యం పొందకుండా, నువ్వు కాంతితో తాదాత్మ్యం ఎంతకాలం అయితే పొందుతూ ఉంటావు, ఒకవేళ కోటి జన్మలు పొందినప్పటికీ నిన్ను అశాంతి దుఃఖము ఒక క్షోభ నిన్ను విడిచిపెట్టదు అర్జున అంటాడు 13వ చాప్టర్లో. ఇవన్నీ ఏదో కోపమై చెప్పిన మాటలు కాదు, అహంభావమై చెప్పిన మాటలు కాదు, ఓట్ల కోసం చెప్పిన మాటలు కాదు, నోట్ల కోసం చెప్పిన మాటలు కాదు. ఎవరి చేత 10 మంది ఓట్ల కోసం ఓట్లు వేయించుకోవడానికి చెప్పిన మాటలు కాదు. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి చేస్తున్నాడు. మొరార్జీ దేశాయ్ గారికి ఒక్కడే కొడుకాను, ప్రధానమంత్రి చేస్తున్నాడు. చాలా కాలం బాంబే చీఫ్ మినిస్టర్ చేశాడు, తర్వాత ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఆయన ఏదో మామూలుగా ఉద్యోగం ఏదో జిల్లా కలెక్టర్ అయి చేసేవాడు, పాలిటిక్స్లోకి రాకముందు అన్ని చేసేవాడు. ఆయన ధనవంతుడు, ఆయన కొడుకు ధనవంతుడు. ఏదో కోర్టు సుప్రీంకోర్టులో దావాలు ఓడిపోతే ఆయన కోళ్ళ మేళ మీద చుడికి చచ్చిపోయింది. ఆ వివేకం ఎక్కడికి వెళ్ళింది, ఆ తెలివి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు నేను చెప్పింది బహు చిన్న విషయం, ఇది కాదు, కృష్ణుడు చెప్పింది ఇది కాదు. నీకు కాదు, బాహ్య పరిస్థితులు బాగున్నా, బాహ్య పరిస్థితులు అనేది బాగున్నా, నువ్వు ఏదిగా ఉన్నావో దాంతో నీకు ఐడెంటిఫికేషన్, ఈ బాడీతో నువ్వు ఎలాగైతే ఐడెంటిఫై అవుతున్నావో, నువ్వు కాని దానితో నువ్వు ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నావో, నువ్వు ఏది నీ హృదయంలో నిజంతో ఆ చావులేని సత్ఫలాలతో నీకు తాదాత్మ్యం వచ్చే వరకు ఏదో రకమైన శాంతి, ఏదో రకమైన క్షోభ, ఏదో రకమైన వెలితి నేను వెంటాడుతూనే ఉంటుంది ఈ జన్మలో కాదు కోటి జన్మల దాకా. ఒక బాహ్య పరిస్థితి మీకు బాగుండొచ్చు, కానీ అశాంతి నశించదు, క్షోభ నశించదు. అది హృదయానికి సంబంధం, హృదయంలో నువ్వు ఉండు, హృదయంలో ఉంటావు నేర్చుకో. అంటే మైండ్కి స్థానం హార్ట్, స్పిరిచువల్ ఫిజికల్ హార్ట్ కాదు. ఈ ఫిజికల్ హార్ట్ వేరు, స్పిరిచువల్ హార్ట్ వేరు. ఇది రైట్ సైడ్ ఉంటుంది స్పిరిచువల్ హార్ట్. ఇప్పుడు మనకి కొన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఎక్కడికి గాలిలో కలిసిపో, లోపలికి హార్ట్లో అనేక ఉంటాయి స్పిరిచువల్ హార్ట్లో. ఫిజికల్ హార్ట్ ఏమో, ఫిజికల్ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్పిరిచువల్ హార్ట్ రైట్ సైడ్ ఉంటుంది. తర్వాత మీకు ఏదో తలంపులు ఉంటాయి, ఆ తలంపులు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, లోపలికి వెళ్ళి అడిగిపోతాయి, మళ్ళీ సహస్రాన్ని వస్తాయి. మీ హృదయంలో తలంపు ఉన్నప్పుడు సీటు ఫార్మ్లో ఉంటుంది, విత్తన రూపంలో ఉంటుంది, మళ్ళీ అది బ్రెయిన్లోకి వస్తుంది. బ్రెయిన్లోకి వచ్చినప్పుడు ఆ శనివారం బొమ్మలన్నీ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అది మీరేం చేస్తారంటే మళ్ళీ అది ఎక్కువసేపు ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటాయి. హార్ట్ నుంచి బ్రెయిన్లోకి, బ్రెయిన్ నుంచి హార్ట్లోకి అలాగే తిరుగుతూ ఉంటాయి సంస్కారాల వాసనలు. కొంతమంది చూడండి చాలా సాధన శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది సాధన చాలా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు, ప్రపంచంతో అతిగా ఉండరు. నాన్ రిఫరెన్స్ పాలసీ, అతిగా ఉండరు, అతిగా ఉండరు, అసలు పట్టించుకోకుండా ఉండరు, అతిగా మట్టికి ఉండరు, ఏదో తగుమాత్రంగా ఉంటారు. ప్రపంచ ఆహారాలు ఎక్కువ కలర్ చేసుకోరు, వాళ్ళు తగుమాత్రంగా ఉంటారు. ప్రపంచంతో టూ మచ్గా ఉండరు, ప్రపంచంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు, సామర్థ్యంగా ఉండరు, సామర్థ్యంగా ఉండరు, వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు. సాధ్యమైన తరపు ఇతరుల గొడవల్లో కలర్ చేసుకోరు, ఎక్కువ జపజ్ఞానంలో చేసుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారంటే అది జన్మాంతరంలో వాళ్ళు చేసినటువంటి జపజ్ఞానములు అది వాసన రూపంలో ఉండి జన్మలో వాళ్ళు చచ్చేయిస్తున్నాయి. మనం చేయమంటే చేశారు వాళ్ళు, ఆ జన్మాంతరంలో వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసి ఈ రూపంలో వాళ్ళు ధ్యానం చేయిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ధ్యానం చేయటం వల్ల మరణానంతర జీవితం విడిచిపెట్టేయండి. ధ్యానం చేయటం వల్ల శాంతి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనం చేతులలో పని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఒక సామాన్య మానవుడికి ఒక మహాత్ముడికి తేడా ఏంటంటే ఏకాగ్రత. అయితే ఈ రెండింటికి తేడా చూపిస్తున్నారు. ఈ మధ్యన సైన్స్ కాంగ్రెస్ జరుగుతాను హైదరాబాద్లో, హైదరాబాద్లో సైన్స్ కాంగ్రెస్ జరుగుతాను. ఇప్పుడు వాళ్ళందరూ అందులో కొంతమంది ఏమంటున్నారంటే తొందరగా భూ సంస్కరణ పెట్టండి, వాళ్ళే బాధపడిపోతున్నారు. రైట్, నువ్వు భూ సంస్కరణ పెట్టి నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మాట ఏంటి, నువ్వు నువ్వు నెలకు 2 లక్షలు తెచ్చుకుంటున్నావు జీతం, నువ్వు సైంటిస్ట్గా ఉండి నెలకు 2 లక్షలు జీతం తెచ్చుకుంటున్నావు, ఎంత పదం ఉంటే నెలకు 2 లక్షలు వస్తుంది. నీ తెలుగు మాట మాట్లాడమేంటి, నువ్వు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నువ్వు సుఖపడొచ్చు. ఎవరికో 10 ఎకరాలుంటే వాడు సుఖపడకూడదు అనుకుంటున్నాడు, పని చేయమంటున్నావు, రైటే. నీ 2 లక్షల మాట ఏంటి, నాకు ఇస్తాడు 2 లక్షలు, నువ్వు తెలియనివాడు కాబట్టి నువ్వు 2 లక్షలు ఇస్తున్నావు. ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్టీ, దాని గురించి నువ్వు మాట్లాడదేంటి. ఎవడికో 4 రైస్ మిల్లు ఉన్నాయండి, పని పని చేయమంటున్నారు, పని చేస్తాడు. నీ తెలివితేటలు ఎవరికి పంచుతావు, నీకు నెలకు 2 లక్షలు జీతాలు తెచ్చుకుంటున్నావు, నాకు ఇస్తారు 2 లక్షలు, నువ్వేదో సబ్జెక్టులో కృషి చేసావు, నీకు నెలకు 2 లక్షలు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, నీ తెలివిని బట్టి ఇస్తున్నారు. నీ తెలివిని బట్టి నువ్వు 2 లక్షలు సంపాదించుకోవచ్చు. వాడు కష్టపడి కష్టపడి చలిదనవు, ఇది చారాను పప్పు చారానంతో పప్పు చారానంతో తిని నీరికాయ పంచులు కట్టుకుని ఎవడో 10 ఎకరాలు సంపాదిస్తే అది పంచి పెట్టాలంటే
అయితే పంచిపెట్టు, నీ 2 లక్షలు జీతం మాట ఏంటి? పోనీ పంచిపెట్టు. అయితే నీ 2 లక్షలు ఏం చేస్తావు? నీకు ఎందుకు ఇస్తున్నారు 2 లక్షలు? నీ ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్టీ కదా, ఆ ప్రాపర్టీ నువ్వు సమాజానికి ఎందుకు పంచిపెట్టు? ఇది అడిగేవాళ్ళు లేడా సైన్స్ కాంగ్రెస్? నీ ప్రాపర్టీ మాట, నీ తలకాయ సంబంధించిన ప్రాపర్టీ మాట ఏంటి? ఇప్పుడు మనకి ఎవడని వెళ్ళి నెలకు 2 లక్షలు జీతం ఉంటే ఇస్తారా? ఎవరు ఇవ్వరు, 2 రూపాయలు జీతం కూడా ఇవ్వరు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి ఏదో తెలివితేటలు ఉన్నాయని బట్టి. నీ తెలివితేటలు కూడా, నీ తెలివితేటలు వాళ్ళు 2 లక్షలు ఎందుకు పుచ్చుకున్నావు? సమాజం దగ్గర 5,000 పుచ్చుకోపోయి 5 ఎకరాలు సరిపోతుంది. నీ తెలివితేటలతో పని చేసి నువ్వు 5,000 పుచ్చుకొచ్చిన కదా జీతం, మిగతా డబ్బంతా పోయి గవర్నమెంట్ సమాజానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఆ ప్రశ్న అడిగి వెళ్ళాడు అక్కడ. నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మాట ఏంటి? అసలు ఇంకోటి, ఇంతవరకు నేను అనేక దేశంలో అంతే చాలా బాగా చూశాం, చూస్తున్నాం కదా, కేవలం వ్యవసాయం చేసి ధనవంతులైన వాడు ఎవడ కనపడలేదు నాకు. వ్యవసాయం మీద ఆధారపడి ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటాయనుకోండి, ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఎవడ రిచ్మెన్ అయిన వాడు నాకు కనపడలేదు. 10 ఎకరాల పొలం వాడికి ఇల్లు కడితే మళ్ళీ 10 ఏళ్ళ వరకు రుణం తీర్చలేడు వాడు. తర్వాత ఇంకోటి, వ్యవసాయం అనేది పేకాట. ఇప్పుడు కంప్యూటర్లు ఇంజనీర్లు ఉన్నారు, నెలకు చేస్తే దాడివాని వస్తాడు, జీతం వాడికి వచ్చేస్తుంది. వ్యవసాయం అనేది పేకాట. రేపు వర్షం వస్తుందని ఇవాళ పని మీద ఉంది, పని మీద అంతా తడిసిపోతుంది. నువ్వు బజార్లోకి తీసుకెళ్తే 50 రూపాయల నీ ధాన్యం వస్తే నీ తడిచిపోయింది, నాకు 30 రూపాయలు అడుగుతాడు, తడిచిపోయింది నీ ధాన్యం అంటాడు, వాడికి తప్పు లేదు. వ్యవసాయం అనేది పేకాట. ఒక సత్తనీటి లేదు, పండుతుందో లేదు పండుగలో తెలియదు, 6 నెలలు కష్టపడినా. దీని గురించి, సత్తనీటి లేని ఆదాయం గురించి నేను ప్రశ్నలు వేస్తున్నావు. నీ ప్రాపర్టీ మాట ఏంటి? నీ తలకాయ ప్రాపర్టీ మాట ఏంటి? వ్యవసాయం అనేది ఒక పేకాట. అది ఎంతవరకు 100కి 100 పాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఇండియాలో రిచ్ మ్యాన్ అయిన వాడిని ఎవడో నేను చూడలేదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ప్రశ్నించేవాడు లేకపోతే మాట్లాడేవాడు నేనే మేధావని అనుకుంటాడు. అక్కడే ట్రూత్ ఉందనుకోండి, మాట్లాడేవాడి దగ్గర ట్రూత్ ఉందనుకోండి, ప్రశ్నలు కాడు భయపడ్డాం. మాట్లాడేవాడి దగ్గర ట్రూత్ ఉందనుకోండి, ప్రశ్నలు వేస్తే భయపడాల్సిన పని లేదు అడిగి. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ జపధ్యానములు చేసేవాడు అతిగా ప్రాపంచవరాల్లోకి వెళ్ళడు, తగుమాత్రంగా ఉంటాడు, వాడు కృషి వాడు చేసుకుంటాడు. ఇంకోటి, భగవంతుడికి మనం పెట్టే నిజమైన నమస్కారం ఏంటంటే మన పని మనం చేసుకోం. మన చేతిలో ఉన్న పని మనం శ్రద్ధగా చేసుకోవటమే భగవంతుడికి పెట్టే నిజమైన నమస్కారం. మన పని మనం శ్రద్ధగా చేసుకుంటే అదే నిజమైన నమస్కారం. తర్వాత ఇంకోటి, భక్తి పేరు మీద స్వామరతనానికి అలవాటు పడకూడదు. స్వామరతనానికి, ఇది గీతలో చెప్తాడు, గీత అంటే యూనివర్సల్ స్క్రిప్చర్, అది కేవలం మన హిందూ మతానికే కాదు. వాడు అంటాడు, నీ దేహయాత్ర ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడదు, ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుందని చెప్తాడు. నీ దేహానికి నువ్వు అన్నం తినాలి, నీకు పొట్ట ఒకటి ఉంది, నీకు అన్నం తినాలి, నువ్వు నీ దేహాన్ని నడుపుకోవాలి, దానికి ఎంతో కొంత నీకు సంపాదన ఉండాలి, ఎంతో కొంత నీ దేహయాత్రకి, అది ఇతరుల మీద నువ్వు ఎప్పుడు ఆధారపడద్దు, ఇతరుల మీద ఆధారపడతానికి నీకు బానిసత్వం వస్తుంది. వాళ్ళు ఎలా చెప్పమంటే, వాళ్ళు ఎలా చెప్తే నేను అలా వినమంటారు, నీ మైండ్కి ఫ్రీడమ్ పోతుంది. అయితే నువ్వు ఇతరుల మీద బేసిక్ నీడ్స్ కోసం ఎప్పుడు ఇతరుల మీద నువ్వు ఆధారపడకు, ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుందని చెప్పాడు. ఇవన్నీ గీతలో డిస్కస్ చేశాడు డీటెయిల్గా. అయితే నీ దేహయాత్రకి సరిపడి నువ్వు చూసుకుని, నువ్వు ఏదైనా, నీకు భగవంతుడు నీకు తెలివితేటలు ఉన్నాయనుకోండి, అది మీ సొంతం కాదు. నీకు ఏదైనా స్కిల్ ఉందనుకోండి, ఏదైనా ఒక ఆర్ట్లో ఒక స్కిల్ ఉందనుకోండి, అది మీకు సొంతం కాదు, నేచర్ ఇచ్చింది మీకు. ఇదంతా నేచర్ ఆస్తి, ఇదంతా. ఇప్పుడు మీకు చక్కగా మీలో ఎవరైనా మ్యాథమెటిక్స్ బాగా చేస్తారనుకోండి, లేదా బొమ్మలు బాగా వేస్తారనుకోండి, అది మీ సొంతం కాదు, నేచర్ ఇచ్చిన గిఫ్ట్, అది మర్చిపోకండి. అది నేచర్ మీ గిఫ్ట్ కింద ఇచ్చింది, అది కేవలం మీ సొంతం అనుకోకండి. అంటే నువ్వు ధ్యానం చేసుకొలిది నీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, నువ్వు ధ్యానం చేసుకొలిది నీ తూకం పెరుగుతుంది, అంటే లోపల తూకం పెరుగుతుంది. మనం ఏం చేయాలంటే లోపల తూకం పెంచుకుంటూ ఉండాలి, లోపల వివేకం పెంచుకుంటూ ఉండాలి, పైకి మటుకు సామాన్యంగా కనిపిస్తూ ఉండాలి, మన బిహేవియర్ నార్మల్గా ఉండాలి, మన బిహేవియర్ న్యాచురల్గా ఉండాలి, మన బిహేవియర్ ఎప్పుడు అబ్నార్మల్గా ఉండకూడదు. అబ్నార్మల్గా ఉండాలి మీ బిహేవియర్, ఏదో మీ బ్రెయిన్లో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. మీ ప్రవర్తన ఏదో అబ్నార్మల్గా ఉందనుకుని, ఒక మాటలో కానీ చేతలో కానీ మీ బ్రెయిన్ ఏదో తేడా ఉందని అర్థం. అంటే లోపల తూకం పెంచుకుంటూ ఉండాలి, మన ప్రవర్తన మామూలుగానే ఉండాలి. తర్వాత ఇంకో మనిషి కంటే ఎక్కువ మనం అనుకోకూడదు, ఇంకో మనిషి కంటే తక్కువ అనుకోకూడదు, ఈ రెండు కూడా. తర్వాత మన ఆలోచన నెగిటివ్గా ఉండకూడదు అసలు. దేర్ ఇస్ హోప్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ లైఫ్. తర్వాత మన ఆలోచన కూడా ఎప్పుడు నెగిటివ్గా ఉండకూడదు. అంటే ఒక అబ్బాయికి 50 మార్కులు వస్తాయనుకోండి, నువ్వు ఎందుకు పనికిరావు అనకూడదు, 60 మార్కులు తెచ్చుకోమని ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. మన దృక్పథం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి కానీ నెగిటివ్గా ఉండకూడదు. ఒక మనిషి వాడికి ఓపిస్తాడు, ఓపి రాకపోతే జీవితం లేదు. హోప్ లేకపోతే జీవితం లేదు. వాడికి హోప్ కలగజేస్తూ ఉండాలి, వాడికి పాజిటివ్ థింకింగ్ మనం వాడికి పాజిటివ్ థింకింగ్ నేర్పుతూ ఉండాలి అని చెప్పి ఇవన్నీ కూడా మనం జీవితంలో ఏ పని చేసినా నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గానే చేయటం నేర్చుకోవాలి. అంతే పాజిటివ్గానే చేయటం నేర్చుకోవాలి. తర్వాత ఇంకోటి, కొంతమంది మిమ్మల్ని మీరు ఏదైనా విమర్శించారనుకోండి, సమాజంలో రెండు ఉంటాయి, స్తుతి ఉంటుంది నింద ఉంటుంది. సమాజంలో స్తుతి ఉంటుంది నింద ఉంటుంది. మిమ్మల్ని ఎవరు నిందించారనుకోండి, మీరు అప్సెట్ అయిపోతారనుకోండి, అప్సెట్ అయిపోతారనుకోండి, స్తోత్రం చేశారనుకోండి అప్సెట్ అయిపోతారనుకోండి, లోపల బ్యాలెన్స్ కుదరదు, మీకు లోపల తూకం పెరగదు. నింద స్తుతి ఎవరైనా స్తోత్రం చేసినా అందులో మీరు తాదాప్యం పొందక్కర్లేదు. ఎవరైనా నిందించినా అందులో స్తోత్రం దాంతో తాదాప్యం పొందక్కర్లేదు. అందులో తాదాప్యం పొందుతున్నారు అనుకోండి, మీ మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, అది దానికి లోచూపు రాదు, లో దృష్టి రాదు, ఇంట్రవర్ట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మనం చేస్తున్న పని వల్ల దుఃఖం రాదు మనకు. మనం చేస్తున్న పని వల్ల మనకు దుఃఖం రాదు. ఆ పని నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, తలంపు వల్ల దుఃఖం. కొంతమంది ఎంతో పని చేస్తారో ఏమి టైర్ అవ్వరో ఫ్రెష్గా ఉంటారు. కొంతమంది చాలా పని చేస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను కదా కొంతమంది 10 గంటల పని చేసి అప్పుడే స్నానం చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు, చాలా ఫ్రెష్గా ఉంటారు, ఏమి టైర్ అవ్వరు. ఏం చే పని వల్ల నువ్వు టైర్ అవ్వు. పని నేను చేస్తున్నాను, ఇది నేను సాధిస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది ఏమండి అని అనుకోవటంలో టైర్ అవుతావు. అసలు నీకు ఆ పని చేసే సంకల్పం ఏమో ఇచ్చాడు, నీకు ఆ పని చేయాలని నీకు ముందు థాట్ వచ్చాక యాక్షన్ వస్తుంది, నీకు ముందు థాట్ వచ్చాక యాక్షన్ వస్తుంది, నీకు తలంపు వచ్చాక నువ్వు మాట్లాడుతున్నావు, తలంపు వచ్చాక పని చేస్తున్నావు, తలంపు లేకపోతే మాట్లాడలేవు, తలంపు రాకుండా నువ్వు పని చేయలేవు. ఆ తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ని దేహాలు ఉన్నాయి, ఇక్కడ చాలా దేహాలు ఉన్నాయి. ఇదే గీతలో చెప్పాడు, ఒక్కొక్క దేహం ద్వారా ఆ పని జరిగిపోతూ ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఆ ఒక దేహం ద్వారా ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఆ చేసి పని నీకు ఇష్టం ఉన్నా జరిగిపోతుంది, ఇష్టం లేకపోయినా జరగదు. నేను యుద్ధం చేస్తానని వచ్చాను, తర్వాత యుద్ధం చేయను అన్నాడు అర్జునుడు. యుద్ధం చేస్తానని వచ్చాడు, తర్వాత చేయనన్నాడు. ఎందుకు చేయనన్నాడు? వీళ్ళందరూ మన బంధువులు, వాడు తాతగారు ఉన్నాడు, గురువు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏదో మన స్నేహితులు, మన ఫ్రెండ్స్ అని ఏదో అన్నారు. ఆడికి ఏదో వచ్చింది మామ. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, వీళ్ళందరూ నువ్వు చంపవు అనుకో, వాళ్ళు బతుకుతారో చచ్చిపోతారని అడిగాడు. ఇందులో ఎవరినీ చంపవు నువ్వు అనుకోండి, వీళ్ళందరినీ చంపవు నువ్వు, వాళ్ళు ఉండిపోతారా ఈ భూమి మీద? ఇప్పుడు మనల్ని ఎవడో చంపకపోతే చచ్చిపోవం మనం. అదికే ఇప్పుడు మనల్ని ఎవరో చంపరు, 20 ఏళ్ళు ఉంటాం ఈ ఎర్థం మీద. అదే కృష్ణుడు అడిగాడు, ఈ ఎవరిని చంపవు అనుకు నువ్వు, ఎలా జీవించుంటారా అని అడిగాడు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోతారు, వాళ్ళు ఈ రూపంలో చనిపోవాల్సి ఉంది కాబట్టి చనిపోతున్నారు. కొంతమంది ఏదో జబ్బు వచ్చి చనిపోతారు, కొంతమంది ఆరోగ్యంగా చనిపోతారు, కొంతమంది యుద్ధానికి వెళ్ళి చనిపోతారు. చావులు కూడా ఒక రకంగా ఉండవు, కొంతమంది ట్రావెలింగ్లో చనిపోతారు, రకరకాల చావులు. వీళ్ళు ఈ రకంగా చనిపోవాల్సి ఉంది కాబట్టి ఇక్కడ గుమ్ముకూడారు వీళ్ళు, ఈ జనం అందరం వారిలో చనిపోరు. ఎందుకే అర్జునుడితో ఏం చెప్పాడంటే, అది నీ నేచర్, అది నువ్వు యుద్ధం చేయటానికి అలవాటు పడ్డావు, నువ్వు యుద్ధాలు చేయటానికి అలవాటు పడ్డావు, నీ స్వభావంలో ఉండదు. పని చేయటం అనేది, యుద్ధం అనేది కూడా ఒక పనే, యుద్ధం అంటే యుద్ధం అనేది ఒక పని, ఇది దీనికి నువ్వు అలవాటు పడ్డావు, దీనికి అలవాటు పడ్డావు, అది నీ స్వభావంలో ఉంది. అంటే నువ్వు రాజు, యుద్ధాలు చేయటం అనేది, యుద్ధం చేయటం అనేది అది నీ స్వభావంలో ఉంది. నీ స్వభావం నీకు ఇష్టం లేకపోయినా నీ స్వభావం నీచేస్తుంది, నీకు ఇష్టం లేకపోయినా నీ అది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేదని కాఫీ ఇవ్వాలి. వాళ్ళు రోడ్డు మీద విడిచిపెట్టారు కదా, మీ ఇంట్లో ముసలమ్మలు ఉంటే వాళ్ళు రోడ్డు మీద విడిచిపెట్టరు కదా. వాళ్ళు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేదని కాఫీ ఇవ్వాలి. అంటే మీరు ఇష్టం లేకుండా చేసే పని, మీరు చేసే పని అదనంగా ఏం చేయొద్దు. మీరు మామూలుగా చేసే పని ఇష్టంగా చేయండి, ప్రీతిగా చేయండి, ప్రేమగా చేయండి, ఏకాగ్రత చేయండి. ఆ పని చాలు ఈశ్వరుడి దయ మీరు సంపాదించడానికి. మీరు అతిగా చేయక్కర్లేదు, మీరు అతిగా కష్టపడిపోక్కర్లేదు. దైనందిన జీవితంలో మీ శరీరం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో, మీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, ఇష్టం లేకపోయినా జరుగుతుంది, ఆ చేసే పని ప్రీతిగా చేయండి, ఇష్టంగా చేయండి, ఏకాగ్రంగా చేయండి. అలా చేస్తే మీరు కర్మబంధంలోంచి విడుదల పొందుతారు. మీరు కర్మ చేయండి, మీరు పని చేయండి, కానీ మీరు చేసే పని మీకు మోక్షానికి మోక్షం ఇవ్వాలి. కానీ మీరు చేసే పని వల్ల మీరు బంధింపబడవద్దు. అయిష్టంగా చేశారా బంధింపబడతారు. ఇష్టంగా చేయండి, మీకు ఏకాగ్రత కలుగుతుంది, మీ ఏకాగ్రత జ్ఞానానికి దారి చూపిస్తుంది. అంటే మనం చేసే పని వల్ల మనం పవిత్రం అవ్వాలి, మనం చేసే పని వల్ల మనకు ఏకాగ్రత రావాలి. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే, ఆ గదిలో కూర్చుని పూజ చేస్తాం,
అది పూజ అనుకుంటున్నాం, బయట మనం చేసేది ఇది పని అనుకుంటున్నాం. ఇది పని కాదు, ఇది పూజ. నువ్వు ఇష్టం, నువ్వు ఇష్టంతో ప్రేమతో చేసే పని కూడా ప్రతిదీ పూజే. నువ్వు గదిలో కూర్చొని చేసేదే కాదు, బయట చేసేది కూడా పూజే. తర్వాత ఎప్పటికప్పుడు మనం వాచింగ్ గా ఉండాలి. తర్వాత రోజు గంట సేపు అవకాశం ఉంటే నిశ్శబ్దంగా ఉండాలి, నోరు మూసుకుని ఉండాలి, మౌనంగా ఉండటం మంచిది. రోజు మాట్లాడేవాడికంటే రోజు గంట సేపు 2 గంటల సేపు నిశ్శబ్దంగా ఉన్నవాడికి లోపల తత్వం తెలుస్తుంది, లోపల వాడికి ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. ప్రతి మనిషి కూడా గంట సేపు నిశ్శబ్దంగా ఉండటం మంచిది, అవకాశం ఉన్నవాడు. అంటే మన మనసు గోలగోల కింద ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో ఏముందో మనకు తెలియదు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మనసు శాంతిగా ఉన్నప్పుడు, మనసు చల్లగా ఉన్నప్పుడు మన హృదయంలో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. మన ప్లస్ పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి, మన మైనస్ పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి, ఏమున్నాయి మనకు తెలుస్తూ ఉంటాయి. మన బలహీనతలు ఉంటే ఆ నిశ్శబ్దంలో మన బలహీనతలు ఏమి మనకు తెలుస్తాయి. మన బలహీనతలు ఉంటే బయటికి కాల్చి బూడి చేయొచ్చు, ప్లస్ పాయింట్స్ ఉంటే కల్టివేట్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రతి మనిషి ఒక గంట చెప్పి నిశ్శబ్దంగా ఉంటాం మంచిది. ఇంకా నిశ్శబ్దంలో ఉన్నవాడికి లోపల తత్వం వాడికి గోచరిస్తూ ఉంటుంది, వాడి హృదయంలో ఏముంది వాడికి ఎరుకులోకి వస్తూ ఉంటుంది. అయితే నువ్వు పని చెయ్యి, నేను చేస్తున్నాను, ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, నేను ఇది సాధించాను అది సాధించాను అదంతా మోయికు. నువ్వు కర్తృత్వ భారం పెట్టుకోవద్దు, కర్తృత్వ భారం పెట్టుకోవద్దు. అంచేదా ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నీ శరీరం ఎందుకు వచ్చింది ఈ భూమి మీదకి, నీ శరీరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పని జరిగిపోతూ ఉంటుంది. కొంతమంది జీవితం పొడిగిన అధికారం కోసం ప్రయత్నం చేసిన అధికారం కాదు, కొంతమంది ఇంట్లో వాళ్ళు పిలిచేస్తారు. అంటే ఆ దేహ ప్రారంభంలాగా ఉంది, అదేముంది ఆ దేహ ప్రారంభంలాగా ఉంది. అంటే నీకు ఇష్టం లేకపోయినా అది జరిగిపోతూ ఉంటుంది. అయితే నువ్వు చేయవలసింది ఏంటి, దాంతో తాదాప్యం పొందొద్దు. నీకు గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది, గౌరవంతో తాదాప్యం పొందొద్దు, అగౌరవంతో తాదాప్యం పొందొద్దు, నీ శరీరానికి సంబంధించిన పుట్టుకతో తాదాప్యం పొందొద్దు, చావుతో తాదాప్యం పొందొద్దు, దేనితో తాదాప్యం పొందొద్దు. నువ్వు దేనితో తాదాప్యం పొందినా మళ్ళీ సాధన చేసి సాధన చేసి సాధన చేసి అందులో నువ్వు విత్డ్రా అవ్వాలి. నువ్వు కానిదాన్ని కూడా నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు మళ్ళీ ఏదిగా ఉన్నావో అది తెలుసుకోవడానికి అందులోంచి విత్డ్రా అవుతూ రావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ 100 మైళ్ళు అనుకోండి, 100 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోయాం విజయవాడ. మళ్ళీ పాలకులు రావాలనుకోండి, 50 మైళ్ళు తిరిగి ప్రయాణం చేస్తే పాలకులు రాదు, తిరిగి 100 మైళ్ళు ప్రయాణం చేస్తేనే పాలకులు వస్తుంది. అదేవిధంగా నీ స్వరూపానికి విడిచిపెట్టేసి అంత దూరం వెళ్ళిపోయావు, ప్రకృతిలోకి ఎంత దూరం వెళ్ళిపోయావు, అంత దూరం మళ్ళీ బ్యాక్ అయితే వెనకబడి వెనక్కి వస్తేనే నువ్వు సోర్స్లోకి వెళతావు, నీ హృదయ గుహలోకి వెళతావు. కానీ సగం దూరం వస్తే మిగతా సగం దూరం నువ్వు కబర్ చేయలేవు. అయితే నీ దేహం ఏ పని కోసం అయితే ఈ భూమి మీదకి వచ్చిందో ఆ పని జరుగుతూ ఉంటుంది. లోపల అనుకోటండి, మీకు లోపల నుంచి ప్రేరణ వస్తుంది. ప్రతి మనిషికి ఒకే ప్రేరణ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీ శరీరం ద్వారా ఏదైనా మంచి పని జరుగుతుంది అనుకోండి, అది మీ తెలివితో సంబంధం లేదు. మీ తెలివితో సంబంధం అయితే తెలివైన వాళ్ళందరూ ఆ పని చేయాలి, చేయరు అలాగా, అలా కాదు. మీకు లోపల నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చేవాడు, ఆ తాళం చెట్టు ఇచ్చేవాడు పరమాత్మ, అంతర్యామి ఈశ్వరుడు, చైతన్యము. నాలో ఏదైతే నేను నేనని శరీరం అంటం లేదు, నేను నేను అంటున్నాను, నేనని ఈ శరీరం అంటం లేదు. లోపల ఒక చైతన్యం ఉంది, చావు లేని సత్పదార్థం ఉంది, ఒక ఆనంద పదార్థం ఉంది, అదే నాకు నేనుగా వ్యక్తం అవుతుంది. కానీ ఈ శరీరం కాదు నాకు నేనుగా వ్యక్తమైంది. ఈ శరీరానికి నేనుగా వ్యక్తమయ్యే శక్తి ఉంటే ఎవడో శ్మశానానికి వెళ్ళడం. ఇది ఒక అనంతమైన శక్తి, ఇది ఒక ఈశ్వరమైన శక్తి, ఏదో ఉంది ఒక పదార్థం, మన నోటితో చెప్పలేకపోవచ్చు. అది నేనుగా వ్యక్తం అవుతాను, కానీ శరీరానికి నేననే శక్తి లేదు. ఇప్పుడు మనకి దేహం అంటే బాగా ఇష్టం, దేహం లేనప్పుడు కూడా మనం గాఢ నిద్రలో ఉన్నాం. లోకం అంటే బాగా ఇష్టం, లోకం లేనప్పుడు కూడా గాఢ నిద్రలో ఉన్నాం. దేవుడు అంటే బాగా ఇష్టం, దేవుడితో సంబంధం లేకుండా మనం గాఢ నిద్రలో ఉన్నాం, గాఢ నిద్రలో ఉన్నాం. రాత్రి బాగా నిద్ర పట్టిందని నాకు, రాత్రి నాకు బాగా నిద్ర పట్టిందండి అంటావు. నువ్వు నిద్రపోయావు, నిద్రపోకుండా లోపల ఒకడు ఉన్నాడు. రాత్రి చాలా బాగా నిద్ర పట్టిందని మీరు చెప్తారు, మీరు నిద్రపోయిన మాట నిజమే. మీరు బాగా రాత్రి నిద్ర పట్టిందని ఎవడు చెప్తున్నాడు, మీ లోపల నిద్రపోకుండా ఒకడు చూస్తున్నాడు. వాడు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఆ సేమ్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాడు. అప్పుడు ఏముంది గాఢ నిద్ర, నీకేముంది, దేవుడు లేడు, లోకం లేదు, దేహం లేదు, ఏమీ లేదు, అక్కడ పార్టీ లేవు, కక్షలు లేవు, స్నేహితులు లేరు, వినోదాలు లేరు, అది ద్వైతం అక్కడ లేనే లేదు. కానీ నువ్వు ఉన్నావు, నీ ఎగ్జిస్టెన్స్ అక్కడ ఉంది, గాఢ నిద్రలో కూడా, నీకు తెలియని పరిస్థితిలో కూడా,
నీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏదో ఒక మంచి పని చేశారనుకోండి, లేదా ధ్యానం చేస్తున్నారు, కొంతమంది గంటల తరబడి ధ్యానం చేస్తారు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 4 గంటలు మీరు చక్కగా మీరు ధ్యానం చేస్తే, ఒక 4 గంటలు ఎవడైనా స్వార్థం లేకుండా పని చేస్తే మీకు ఎటువంటి ఫలితం వస్తుంది, వాడికి కూడా ఎటువంటి ఫలితం వస్తుంది? 4 గంటలు మీరు కష్టపడి ధ్యానం చేశారనుకోండి, ఇంకో 4 గంటలు ధ్యానం చేయడు స్వార్థం లేకుండా. కొంతమంది కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి స్వార్థాన్ని సంపాదించుకుంటారు, అజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కొంతమంది చాలా కష్టపడతారు, అలా కష్టపడి సంపాదించింది ఏంటంటే స్వార్థం. కొంతమంది అయ్యేంటి పాపం, వీళ్ళకి విశ్రాంతి లేదు అనుకుంటాం మనం. వాళ్ళు కష్టపడి పెంచుకునేది అజ్ఞానం, అది వాళ్ళకి తెలియదు. అప్పుడు మామూలుగా ఏమి స్వార్థం లేదని కూడా ఋషి అవుతాడు. అది ఇంకోటి, మనం కొంత స్వార్థం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. మనం సంపాదించుకునే స్వార్థం సంపాదించుకుంటున్నాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, అజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, మోక్షం కలిసి సంపాదించలేదు, బంధం సంపాదించుకుంటాం. జరిగేది అది. ఒక క్రిస్టియన్ ఉన్నాడు ఇటలీ వాడివి, ఈ క్రైస్తవ ప్రచారాలకి, క్రైస్తవ హాస్పిటల్కి, క్రైస్తవ స్కూల్స్కి వాళ్ళ మటుకు ఇస్తాడు, సంవత్సరం 10 కోట్లు ఇస్తాడు అతను. అతను మన అంటున్నాడు, ఎవరు అంటున్నారు మీరు మా దేశానికి 10 కోట్లు ఇస్తున్నారండి, ఇతర దేశాలకి ఎంత ఇస్తున్నారండి? ఏదో చెప్పులు వ్యాపారం చేసుకున్నవాడిని అయినా ఏదో 10 కోట్లు అంటాడు. ఏదో చెప్పులు వ్యాపారం చేసుకుంటున్నా అంటే చెప్పులు తయారు చేస్తాడు, షూస్ తయారు చేస్తాడు. ఏదో చెప్పులు తయారు చేసుకున్నాడు నేను, ఏదో కలిసి వస్తుంది ఇస్తున్నాను, ఇందులో నా ప్రమేయం ఉంది, నాకు కలిసి రాదనుకోని ఇవ్వలేను కదా. చాలా ఈగోరెస్ట్గా చెప్పాడు ఆ మాట, ఎక్కడ అహంభావం కనపడలేదు. నేను ఏదో చేస్తున్నాను, కలిసి రాకపోతే నేనే ఇవ్వలేను, చేసిన పని కలిసి వస్తుంది. ఎవరి వల్ల ఈ చెప్పులని ఎవరు కొనుక్కుంటున్నారు? నాకు నేను తయారు చేసి చెప్పులని ఎవరు కొనుక్కుంటున్నారు? మనుషులు కొనుక్కుంటున్నారు. ఆ మనుషులు కొనుక్కోవడం నాకు లాభం వస్తుంది, అంచేత వాళ్ళకే మళ్ళీ 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాను, ఇందులో నా ప్రమ ఏమీ లేదన్నాడు. అది పద్ధతి. నా చెప్పులు నేను తయారు చేసిన చెప్పులు ఎవరు కొనుక్కుంటున్నారు? దేవుడు కొనుక్కుంటున్నాడా? మనుషులే కొనుక్కుంటున్నారు. ఏదో నా ఎదురు అందులో కొంత లాభం వేసుకుంటున్నాను, నాకు పావులా లాభం వేసుకుంటున్నాను, అయితే 50 పైసలు లాభం వేసుకుంటా అంటే అందులో మళ్ళీ ఎవడైతే చెప్పులు కొనుక్కుంటున్నారు, ఏ సమాజం వల్ల నేను బాగుపడ్డాను, ఆ సమాజానికి 10 పైసలు ఖర్చు పెడుతున్నారు, ఇందులో ఏమి లేదు, ఇందులో విడదీసి చూస్తే ఎనాలిసిస్ చేస్తే ఇందులో నా గొప్పతనం ప్రత్యేకత ఏమి లేదని చెప్పాడు. నా జోళ్ళు ఎవరో కొనరు అనుకోండి, నాకేం ఇన్కమ్ పడదు అనుకోండి, నేను ఇచ్చే శక్తి కూడా నాకు ఉండదు. ఇవన్నీ ప్రకృతి చేసుకుంటూ వెళ్ళిపోయిన పనులే. ఎవడన్నా కొంటే కదా నా జోడికి లాభం రావటం, నా చెప్పుకి లాభం రావటం, ఎవడన్నా కొంటే కదా కొనకుండా నాకు లాభం ఎక్కడ వస్తుంది? మరి ఎవరి వల్ల నేను లాభం పొందుతున్నాను? వాళ్ళకే 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాను, అంతకంటే ఏమి లేదు. అంటే ఇప్పుడు ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, మనం అజ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞానం పెంచుకుంటున్నాం అనుకోకూడదు, స్వార్థాన్ని పెంచుకుంటూ నిస్వార్థంగా ఉన్నాం, నిరాడంబరంగా ఉన్నాం అలా అనుకోకర్లేదు. స్వార్థాన్ని పెంచుకుంటూ స్వార్థం లేకుండా ఏం బతుకుతున్నామని అలా అనుకోకూడదు. అజ్ఞానాన్ని సాధన చేసి అజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం సంపాదిస్తున్నాం అనుకో, చాలా ప్రమాదం అది. అది చాలా ప్రమాదం. మనం పడమరకు ప్రయాణం చేస్తూ చూపు కడుతున్నామని అనుకోకూడదు. అది కరెక్ట్ అండర్స్టాండింగ్, ట్రూ అండర్స్టాండింగ్ ఉండాలి. మన పట్ల మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి. అది కొంతమంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఆలోచిస్తారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితంతో పాడు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ అనేది ఆ బ్రీతింగ్ అంతా వేస్ట్, వాళ్ళు గాలి పీల్చుకోవడం కూడా వేస్ట్. ఏం చేద్దంటే, వీడు చనిపోయినప్పుడు వీళ్ళు ఎవరు రారు. ఇలా ఎవడైతే విచారణ చేస్తున్నాడో వాడు చనిపోయినప్పుడు జనాలు రారు, వాడు ఒక్కడే ప్రయాణం చేయాలి చనిపోయిన తర్వాత. ముందు ఇతరుల గురించి వాడు ఆలోచించే బదులు, ఇతరులు ఎటువంటి వాళ్ళని ఆలోచించే బదులు, వాడి గురించి వాడు ఆలోచించుకుని, వాడి బలహీనత ఏదో తొలగించుకుని, వాడు పర్ఫెక్ట్ బీయింగ్ అయితే, అంటే వాడి లోపల హృదయంలో ఉన్నటువంటి వస్తువు ఎంత పూర్ణంగా ఉందో, ఆ పూర్ణ వాడి వివేకంతో, వాడి జ్ఞానంతో, వాడి డిస్క్రిమినేషన్ తోటి, వాడి ఎఫర్ట్స్ తోటి ఆ పూర్ణ స్థితిని వాడు పొందడానికి ప్రయత్నం చేస్తే వాడు తరిస్తాడు. కానీ వాళ్ళు మంచి వాళ్ళ, వీళ్ళు చెడ్డ వాళ్ళని విచారణ చేస్తే వాడికి కలిసి వచ్చేదండి. ఇవన్నీ ఒకటిలేని సొన్నలు. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నువ్వు జీవించు, నువ్వు అన్నం తిను, బట్ట కట్టుకో, నీ బాడీ యాత్రకు, శరీరయాత్రకు సరిపడి తిను, కానీ ఒక్కడ గుర్తుపెట్టుకోమని చెప్పాడు. ఇదంతా స్వప్నం అనుకుని జీవించన్నాడు. నువ్వు బతుకు, అన్నం తిను, బట్ట కట్టుకో. సరే, నీ దేహం ఎంతకాలం ఉంటుందంటే నీ ప్రారంభాన్ని బట్టి ఉంది. దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఎంతకాలం ఉండాలో అంతకాలం. కొంతమంది 2 ముద్దలు అన్నం తిని 3 ముద్దలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నం తింటూ 2 ముద్దలు తిని 3 ముద్ద తినకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ప్రారంభానికి విడిచిపెట్టాయి, కానీ నువ్వు జీవించేటప్పుడు ఈ జాగ్రత్త అవస్థ కదా, ఈ అవస్థలు నువ్వు జీవించేటప్పుడు జీవించు, ఉండి, ఇక్కడ ఉండు, జీవించు. కానీ ఇదంతా స్వప్నం అని బతుకు. నువ్వు బతుకు కానీ ఇదంతా స్వప్నమే, ఇదంతా నిజం కాదు, ఇది కేవలం నూటికి నూరు పాళ్ళు స్వప్నమే. నీకు వచ్చిన కష్టాలు కానీ నీకు వచ్చిన సుఖాలు కానీ అన్నీ స్వప్నమే. దేహానికి సంబంధించినటువంటి చావులు కానీ పుట్టుకలు కానీ ఇవన్నీ కూడా స్వప్నమే. ఎవరని నీ స్తోత్రం చేసి నిందించినా అవి కూడా చెప్పనే. ఇదంతా డ్రీమ్ స్టఫ్, ఇదంతా నువ్వు జీవించు, ఇదంతా స్వప్నము, ఇది మహాస్వప్నము, ఇది కళ అనుకునే బతుకు. బతుకు ఇదంతా కళ అనుకునే బతుకు. అప్పుడు నీకు టెన్షన్ రాదు. అరుణాచల శివ చెయ్యమ్మా ఒక 2 నిమిషాలు.
ఆచలమును చుస్మరించు ఆరల అహము నిర్మూలించు అరుణాచలము. ఆచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలము. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. ఏటికి నిదుర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.
చెప్పుకునే సబ్జెక్టు మనం చేస్తున్న కర్మ మనల్ని బంధించకూడదు, మనం చేస్తున్న కర్మ అజ్ఞానం నుంచి మనం విడుదల చెయ్యాలని. మనం చేస్తున్న కర్మ పని మనల్ని బంధించకూడదు, మన అజ్ఞానం నుంచి మనల్ని విడుదల చేయటానికి అది ప్రయత్నం చేయాలి. మనం ట్యాబ్లెట్ తెలిసి ఎందుకు వేసుకుంటారు, రోగం తగ్గటానికి కాదు, రోగం తగ్గించడానికి మందు వాడతాం. మందు మనకున్న రోగాన్ని పెంచడానికి కాదు, రోగం నుంచి బయటపడటానికి మంది వాడతాం. మనం మాట్లాడే మాట, మనం చేతుడు చేసే చేత, మన మెదడులోకి వచ్చే తలంపులు మన అజ్ఞానంలోంచి బంధంలోంచి విడుదల పొందటానికి ఉపయోగపడేలా ఉండాలి. అదే జీవించే కళ. జీవించడం అంటే అదే అంటే మనకి మన మాట మనకి మనకి అంటే చైతన్య స్థాయి పెంచుకోవడానికి మన మాట మనకు సహకరించాలి, మన పని మనకి సహకరించాలి. అందుచేత మనం జాగ్రత్తగా ఏం చేయాలని, దేనితో మనం కాని దాంతో మనం తాదాత్యం పొందుతంటే ఏదో రోజున దుఃఖం తప్పదు. మనం కాని దాంతో మనం తాదాత్యం పొందుతంటే ఏదో రోజున దుఃఖం వెంటాడుతూ ఉంటుంది ఆ మనిషిని. అంచేది నువ్వు నీకు దుఃఖం ఎందుకు వస్తుంది, పని చేయటం వల్ల రాదు, కర్తను నేను కర్తను అనుకోవటం నీకు దుఃఖం వస్తుంది. పని చేయటం వల్ల రాదు ఎవరికి దుఃఖము, నువ్వు నేను కర్తని అనుకోవటం నీకు దుఃఖం, ఆ కర్తృత్వం నీకు దుఃఖం తీసుకొస్తుంది. దుఃఖానికి కారణం బయట లేదు, లోపల ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఇంచుమించుగా అందరికీ ఏదో రకమైన దుఃఖం ఉండొచ్చు, అందరికీ ఏదో రకమైన అందరికీ ఏమనిపిస్తుంది, పలానా కారణం వల్ల మనకు దుఃఖం వస్తుంది, పలానా కారణం వల్ల మనకు దుఃఖం వస్తుంది అనుకుంటున్నాం. బేసిక్గా సైంటిఫిక్గా ఆలోచిందాం, ఇది శాస్త్రీయంగా ఆలోచిందాం. మనం ఇగో పలానా కారణం వల్ల దుఃఖం వస్తుంది, పలానా కారణం ఇలా అనుకుంటాం. ఈ రమణ మహర్షి గారు చెప్పిందంటే అది అసత్యం అని చెప్తున్నారు. మీకు బయట కనిపించే కారణాలు అసత్యం, అది నిజం కాదు. కారణం మీ లోపల ఉంది, కారణం మీకు లోపల ఉంది. బయట ఉన్న మనుషులతోటి, బయటన్న సంఘటనతో, బయటన్న బంధువులు స్నేహితులు, బయటన్న వ్యక్తులతోటి, బయటన్న వస్తువులతోటి, బయటన్న మనుషులతోటి నీకున్న అనుసంధానం వల్ల దుఃఖం వస్తుంది. కానీ లేకపోతే నీకు దుఃఖం లేదా? ఇది కూడా సైన్సే, సైన్స్ ఆఫ్ సైన్సెస్. ఇట్ ఇస్ కింగ్లీ సైన్స్, ఇట్ ఇస్ ద రాయల్ సైన్స్. నీకు ప్రపంచం వల్ల కూడా ఏమి దుఃఖం రాదు, కానీ నీకు వాళ్ళకి ఏదో ఒక మనిషితో అటాచ్మెంట్ పెట్టుకుంటావు. వ్యక్తితో పెట్టుకోవచ్చు, సంఘటనతో పెట్టుకోవచ్చు, లేకపోతే వస్తువులతో, బయట వస్తువులతో పెట్టుకోవచ్చు. తర్వాత ఆ వస్తువు నాదనుకుంటావు, లేదా అది నేననుకుంటావు, అదేదో నేను సాధించాననుకుంటావు. అంటే ప్రపంచంతో నీకున్న అనుసంధానం వల్ల నీకు దుఃఖం వస్తుంది, కానీ ఆ కారణం లోపల ఉంది కానీ బయట లేదు. ప్రపంచంతో నాకు అనుసంధానం ఎవడు పెట్టుకోమన్నాడు? నువ్వు చేయవలసిన డ్యూటీ చేసి వదిలేదు. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, లేకపోతే రాత్రి ట్యూబ్ లైట్ పెట్టుకుంటాం. ట్యూబ్ లైట్లో కొంతమంది భగవద్గీత చదువుకుంటారు, కొంతమంది తేకాట ఆడుకుంటారు, కొంతమంది సారా తాగుతారు. లైట్లు వేసుకుని కొంతమంది భగవద్గీత చదువుకుంటారు, కొంతమంది తేకాట ఆడతారు, కొంతమంది సారా తాగుతారు. ఎవడు పని చేసుకుంటాడు. కానీ ట్యూబ్ లైట్ ఇదేం చెప్పదు, నువ్వు భగవద్గీత చదువుకో, నువ్వు ఆడు సంస్కారాన్ని బట్టి ఆడు పని చేసుకునే. ఇందులో పాపపుణ్యాలు ఆ ట్యూబ్ లైట్కి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు నీ పని, నీ డ్యూటీ నువ్వు చేసుకో, ఎవరితో అనుసంధానం పెట్టుకోవద్దు. నువ్వు మంచిగా చేసుకెళ్ళు, నువ్వు ఏది మంచి అనుకుంటున్నావు అది చేసుకెళ్ళు, నీ డ్యూటీ నువ్వు చేసుకెళ్ళు. ఎవరితో ఒక వ్యక్తితో అనుసంధానం పెట్టుకోవద్దు, అలాగని ప్రేమించొద్దని కాదు. నీకు అర్థమవుతుందా? కోరిక వేరు, ప్రేమ వేరు. కోరిక వేరు, ప్రేమ వేరు. కోరికకి ప్రేమకి సంబంధం లేదు. నీకు నీకున్న కోరిక వల్ల నీకు దుఃఖం వస్తుంది, కానీ ప్రేమ వల్ల దుఃఖం రాదు. కోరిక పరిమితమైంది, ప్రేమ పరిమితమైంది కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి, దుఃఖ కారణం అసలు బయట లేదు, ఉందని నువ్వు అనుకుంటున్నావు. నీ అజ్ఞానానికి అదే గుర్తు, దుఃఖ కారణం లోపల ఉంది. ఆ కారణం నువ్వు బయట పెట్టుకునే అటాచ్మెంట్ వల్ల, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ టెన్షన్. నీకు బయట ఏమి, నువ్వు పని చేసుకుంటూ పోతున్నావు అనుకుని నీకు ఏదైనా అటాచ్మెంట్ ఉంటే నీకు దుఃఖం, కానీ అటాచ్మెంట్ లేని దుఃఖం ఏంటి? ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టారు అనుకుందాం. ఈ బిల్డింగ్ గురించి కమిటీ వాళ్ళు వాళ్ళు కష్టపడ్డారు, బస్ అయిపోయింది, వాళ్ళు చేయవలసిన పని అయిపోయింది. రేపు వద్దిన సునామీ వచ్చి సముద్రం పొంగు వచ్చి ఈ బిల్డింగ్ అంతా కొట్టిపోతుంది అనుకో, అందుకు అనుకోండి. మనకి ఎర్ర చుట్టుకుంటే ఎర్ర చేయం కుట్టినట్టు కూడా ఉండకూడదు. మన డ్యూటీ మనం చేసాం, సముద్రం వచ్చి కొట్టిపోతే మనం ఏం చేస్తాం? అది కానీ ప్రళయం వచ్చి సముద్రం వచ్చి బిల్డింగ్ అంతా తీసిపోతుంది అనుకోండి, సునామీ వచ్చి సంతరించ సముద్రం, నీకు నీకు సంబంధం ఏంటది? నీ డ్యూటీ నువ్వు చేసావు, కొట్టిపోయింది, నేచర్ అది. అంటే ఈ బిల్డింగ్ తోటి నీకు అటాచ్మెంట్ లేదనుకో, నువ్వు చేయవలసిన పని చేసావు, ఈ అటాచ్మెంట్ లేదని కొట్టిపోయి నీకేం అనిపించింది అటాచ్మెంట్? అటాచ్మెంట్ పెట్టుకున్నాక నీకు దుఃఖం ప్రారంభమవుతుంది. అంటే బయట సంఘటన వల్ల నీకు దుఃఖం రాదు. ఇంకోటి, కొంతమందికి ఈ సంఘటన ఇలా జరిగింది ఏంటి అనుకుంటారు మామూలుగా. మనకంటే భగవంతుడు తెలివైన వాడు, మనకంటే ఎక్కువ భగవంతుడు వివేకవంతుడు, మనకి ఏది మంచో కూడా ఆయనకి ఎక్కువ బాగా తెలుసు, ఎవరికి ఇస్తాడో బాగా తెలుసు, మనల్ని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా ఆయనకి తెలుసు. ఏం చేద్దాం, కొన్ని కొన్ని పరిస్థితుల మధ్యలో మనకి ఇష్టం లేకపోయినా ఆ పరిస్థితులు ఏం చేద్దాం, ఆ పరిస్థితులు ఎందుకని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఈశ్వరుడు తెలియకుండా లేడు, ఈశ్వరుడికి తెలుసు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము. అయితే మన మీద ఇష్టం లేదు ఆయనకి, ఇష్టం ఉంది, మరి ఇష్టం ఉంటే అటువంటి పరిస్థితులు ఎందుకు పెట్టాడు? అటువంటి పరిస్థితుల్లో పడితేనే కానీ జీవితం నేర్పే పాఠాలు మనం నేర్చుకోము. కొంతమంది ఇతరులను ఎక్కువ ఆక్షేపిస్తూ ఉంటారు ఏదో విషయం గురించి, కొంతమంది ఇతరులని ఏదో విషయం గురించి ఆక్షేపిస్తూ ఉంటారు, ఏదో క్రిటిసిజానికి అలవాటు పడిపోతారు. ఈయన ఎవరైతే వీళ్ళు ఇతరులను ఆక్షేపిస్తున్నారో ఆ మాటలు చివరికి వీళ్ళకి వస్తాయి తిరిగేది. ఇతరులా, ఇది ఎటర్నల్లా. ఎవడో కుంటివాడు మనం అడుగుతూ కాళ్ళదేవనుకోండి, ఆయన పేరు పెట్టి పిలవాలి మనం. ఆయన కుంటివాడు 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 అంటాం అనుకోండి, ఆయన పేరు పెట్టి పిలవాలి. ఆ కుంటితనం తప్పనిసరిగా మనకు వస్తుంది. అది గుడ్డివాడు అంటాం అనుకోండి, ఎవడు గుడ్డివాడు గుడ్డివాడు అంటాం అనుకోండి, ఆయన పేరు పెట్టుకోవాలి. గుడ్డివాడు 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 అంటే తప్పనిసరిగా ఏదో జన్మలో మనకు ఆ గుడ్డితనం వస్తుంది. మన నోటితో ఏ తాక్క అయితే వచ్చిందో అదే మనకు తిరిగి వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైతే తిన్నామో అదే తేనిపు వస్తుంది. వంకాయ కూర తింటే బీరకాయ కూర తేనిపు రాదు. మనం ఏ కూర అయితే తిన్నామో అదే తేనిపు వస్తుంది మనకి. మనం ఎవరినైతే ఏదైతే విమర్శించో అవన్నీ తిరిగి వస్తాయి మనకి. ఏదో అది చట్టం, అది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మనం 10 సార్లు ఆలోచించగానే ఒక మాట మాట్లాడకూడదు, 10 సార్లు ఆలోచించగానే ఒక పని చేయకూడదు, హేస్టీగా మాట్లాడకూడదు, హేస్టీగా పని చేయకూడదు. అయితే మనకేదో తలంపులు వస్తున్నాయి అనుకోండి, ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుందంటే కారణ శరీరం నుంచి సూక్ష్మ శరీరంలోకి వస్తుంది. ఉదాహరణ చెప్తున్నాను, ఆ స్థూల శరీరంలోకి వచ్చాక మనం కంట్రోల్ చేయడం, ఆ సూక్ష్మ శరీరంలో ఉండగా కొంత కంట్రోల్ చేస్తే బాగుపడతాం. ఈ స్థూల శరీరంలోకి వచ్చేటప్పుడు అది పోలేరం అయిపోతాడు. అది లోపల ఇన్నర్లో ఉండగానే కొంత కంట్రోల్ చేస్తే కంట్రోల్ పూడుసుకొని క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత ఏమంటే ఇది 4th స్టేజ్కి వచ్చేసింది మా వల్ల కాదంటారు చూడండి డాక్టర్. ఇదంతే, ఆ కారణ శరీరంలో నుంచి సూక్ష్మ శరీరంలోకి వచ్చినప్పుడు ఎలా వస్తుంది, ఎలా ప్రయాణం చేస్తుంది, జాగ్రత్త. వాచింగ్ ముఖ్యం. ఒక మనిషి వివేకం పెంచుకోవాలంటే వాచింగ్ ముఖ్యం. అంచేది మీకు దుఃఖానికి ఎవరికి బయట కారణం లేదు, దుఃఖ కారణం లోపలే ఉంది. దుఃఖ కారణం ఎక్కడుంది? లోపలే ఉంది. నేనేదో మీ ఈ లోకంలో జరిగే సంఘటనకి మీరే కారణం, మీరు అనుకుంటున్నారు ప్రకృతి కారణం. ఇప్పుడు ఎండ కాస్తంటే మా వాళ్ళే ఎండ కాస్తాను అనుకుంటే అర్థమేంటే దానికి అసలు. అక్కడ దాకా వద్దు, ఆధ్యాత్మికం దాకా వద్దు. మనం డబ్బు పెట్టి మందులు కొనుక్కోగలం కానీ ఆరోగ్యం కొనుక్కోలేం. డబ్బు పెట్టి షాపులోకి వెళ్ళి మందులు కొనుక్కోగలం, ఆ మందులు మనకు పని చేయొచ్చు పని చేయకపోవచ్చు, ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. అంటే నీకు దుఃఖ కారణం అసలు లోకంలో లేనే లేదు, నీ లోపలే ఉంది దుఃఖ కారణం. ఎలాగుంది? వ్యక్తిభావం రూపంలో ఉంది, దేహాభిమాన రూపంలో ఉంది, అహంభావన రూపంలో ఉంది. ఈ శవం నువ్వను కోటంలో ఉంది, ఈ శవం నువ్వను కోటంలో ఉంది. శవానికి మనిషికి తేడా ఏం లేదు, శవానికి మనిషికి తేడా ఏముంది? శవానికి ముక్కులో గాలి తిరగదు, మనిషికి ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది. ముక్కులో గాలి తిరగటం తిరగకపోవటం తేడా, కానీ మనిషికి శవానికి తేడా ఏముంది? మనిషికి శవానికి తేడా ఏముంది చెప్పండి? జీవించిన వాడికి ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది, శవానికి ముక్కులో గాలి తిరగవు, అంతే తేడా. అంతకంటే తేడా ఏమి లేదు. ముక్కులో గాలి తిరగటం తిరగకపోవటం తేడా, మన శరీరమే శవం. ఇప్పుడు గాలి తిరుగుతుంది కాబట్టి ఇలా తిరుగుతున్నాం, గాలి తిరగకపోతే శవం అవుతుంది అంతే. తర్వాత ఇంకోటి మనం ఏదో పాఠాలు, ఇంకోటి మర్చిపోకండి మీరు, మనం ఏదో ఇక్కడ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం ప్రపంచంలో, పాఠాలు నేర్చుకున్నాం మనం. ఆ పాఠాలు మనం నేర్చుకునే వరకు మనం తొందరగా చనిపోవాలని తొందరపడ్డా చనిపోం. ఆ పాఠాలు నేర్చుకునే వరకు మనం ఈ భూమి మీద ఇలా తిరుగాడుతూనే ఉంటాం. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు ఎక్కడ ఏ పాఠాలు నేర్చుకోవాలో తీసుకెళ్ళి ఆ కుటుంబంలో పెడతాడు. నేను భగవంతుడు కూడా అమాయకుడే కాదు, ప్లానింగ్ చేద్దాడు. భగవంతుడు అంటే ప్లానింగ్ వాడు. ఈ సునామీ వచ్చింది, గాలివాన వచ్చింది, ఏమి వాడికి తెలియకుండా రావు. భూకంపాలు వస్తున్నాయి, ఇవన్నీ వాడికి ఏం తెలియకుండా రాదు. భగవంతుడు తెలియకుండా ఏదో రావటానికి లేదు లా అది. అంటే నీకు ఏదో మనకున్న తెలివితేటలు ఎంత, అది మనకున్న జీవితానుభవం ఎంత, భగవంతుడితో పోల్చుకుంటే మన ఆయుర్దాయం ఎంత, ఈ ప్రకృతి ప్రపంచంతో పోల్చుకుంటే మనకున్న విజ్ఞానం ఎంత, ఈ సృష్టిలో ఉన్న రహస్యాలతో పోల్చుకుంటే మనకున్న మెదడు ఏపాటిది, మన మెదడు ఎన్ని విషయాలు గ్రహించగలదు. అక్కడ దాకా ఎందుకు? డిఎంలు చదివి, ఎండీలు చదివి, ఎంబీబీఎస్లు చదివి, ఎండీలు చదివి 15 ఏళ్ళు కోర్సు చదివితే అరికాల మంటలు ఎందుకు వచ్చినాయి వాడు చెప్పలేడు. 100 కారణాలు ఉంటాయి దానికి. మనం అరికాల మంటలను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకోండి, వాళ్ళు ఈ బీ కాంప్లెక్స్ రాసిస్తారు. బీ కాంప్లెక్స్ డిఫిషియన్సీ వల్ల అరికాల మంటలు రావక్కర్లేదు, 100 కారణాలు వాళ్ళు రావచ్చు వాడికి. అంటే నీకే కనుక రోగ నిర్ధారణ చేయగలిగితే స్కానింగ్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఒక్క శరీరం ఎంత ఉంది? 6 అడుగులు శరీరం. ఈ 6 అడుగుల శరీరంలో నీకు తెలియని రోగాలు, నువ్వు 100 ఏళ్ళు నువ్వు మెడిసిన్ చదివినా నీకు తెలియని రోగాలు వేరే వస్తున్నాయి. అందులో నాకు ఇక్కడ క్యాన్సర్, ఇది కాల్షియం డిపాజిట్స్ వచ్చినాయి. పెద్ద పెద్ద చదువులు చదివి ఎండీలు చదివేసి క్యాన్సర్ అని చెప్తారు స్కానింగ్ చేసి. పైగా నాకు ఇంగ్లీష్ రాదనుకుని నా కూడా తీసుకున్నది పక్క తీసుకెళ్ళి చెప్పటం. అసలు మన ఇండియాలో జనరల్ మెడిసిన్ స్టాండర్డ్ తగ్గిపోతాం, అంత టూ మచ్ స్పెషలైజేషన్. ఆ ముక్కు అంటే ముక్కు తప్పింది ఇంకేడు చూడ్డాడు. అసలు ఇప్పుడు మన ఇండియాకు టూ మచ్ స్పెషలైజేషన్ అవసరం లేదు. అది జనరల్ మెడిసిన్ ముఖ్యం. అసలు జనరల్ మెడిసిన్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా జనరల్ మెడిసిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. జనరల్ మెడిసిన్ చాలా ముఖ్యం, నీకు స్పెషలైజేషన్ ఉంటే మంచిదే. ఓన్లీ కాల్షియం డిపాజిట్స్ భీమవరాన్ని, హైదరాబాద్లో, మరొక చోట పాలకొల్లు ఏం చెప్పారంటే అక్కడ 4th స్టేజ్కి వచ్చేసింది అన్నారు. క్యాన్సర్ ఇక్కడ బ్లడ్ వెసల్ క్యాన్సర్ కింద చెప్పారు. ఆశ్చర్యం ఉండదు, ఈ బ్లడ్ వెసల్ క్యాన్సర్ కింద చెప్పారు. పైగా 4 దేశాలు 5 దేశాలు చదువులు వీళ్ళకి. అక్కడ దాకా నువ్వు ఎంబీబీఎస్ చదివి అనుకో, నువ్వు ఎంబీబీఎస్ చేయడానికి సమాజం డబ్బు గవర్నమెంట్ ఖర్చు పెడతాము, అది మర్చిపోకండి. మీరు ఎంబీబీఎస్ చదివారనుకోండి, మీరు కట్టే జీతంలో మీరు ఎంబీబీఎస్ అవటం లేదు, సమాజం డబ్బు తెచ్చి గవర్నమెంట్ ఎంబీబీఎస్ అవడానికి ఖర్చు పెడుతుంది. అందుకే ప్రతి మనిషికి సమాజానికి కూడా ఎంతో కొంత రుణపడి ఉన్నాడు. నువ్వు ఏదో 10 రూపాయలు నెలకు 10 రూపాయలు మెడికల్ కాలేజీలో కట్టేస్తేనే నీ చదువు అంతా అయిపోదు, గవర్నమెంట్ తీసుకొచ్చి నీ కోసం ఖర్చు పెడుతుంది. అసలు ఇంకోటి శ్రద్ధ లేకపోవటం, ఎందుకు శ్రద్ధ లేకపోవటం? మనం జస్టిస్ చేయాలని తపన లేకపోవటం, మనం న్యాయం చేయాలి పేషెంట్కి అనేటువంటి ఒక తపన లేకపోవటం. మరి ఇంకోటి మాకు తెలియదని చెప్తే పర్వాలేదు, లేదంటే నేను పేషెంట్ చూశాను నాకు అర్థమవుతానని చెప్తే పర్లేదు. వాళ్ళే ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చేయటం, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ అంటారు. అందరు జడ్జీలు కూర్చుని చెప్పి ఆ జడ్జిమెంట్ వాళ్ళే ఇచ్చేయటం. మీకు 4th స్టేజ్లో ఉంది, వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతే మంచిదాను. అంటే జనరల్గా పరిస్థితి చెప్తాను. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి? నేనే డాక్టర్ని అనుకోండి, నా దగ్గరికి వచ్చిన పేషెంట్ని ఎంతవరకు జస్టిస్ చేస్తాను? అది చాలు నాకు, నేను లోకాన్ని ఉద్ధరించే ఎక్కర్లేదు. అదే నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తే చాలు. నేను ఇలాగే అడ్వకేట్ని అనుకోండి, నేను పొలిటీషియన్ అనుకోండి, లోక నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తూ సరిపోతుంది, నా పని వల్ల నేను ఉద్ధరింపబడవచ్చు. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి మనం ఎవరు అండి? ఎవరికైనా సాక ఇప్పుడు సామి చోటు ఉంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకు గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళం, నీళ్ళ తాగమని మనం తీసుకెళ్తాం. అందుకని దాని చేత నీళ్లు తాగించలేము మనం. మనం ఉడికే బ్రెయిన్ పుండి చేసుకోకూడదు, మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. జరిగేదేదో జరుగుతుంది, జరగదేదో
జరగదు. అంటే టూ మచ్ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. మన మన శరీరంతో కూడా ఎక్కువ అటాచ్మెంట్ తెలిపేది, దానికి ఏదో స్నానం చేస్తాం, అన్నం పెడతాం, ఏదో బట్టలు కొట్టుకుంటాం, బట్టలు వేస్తాం. అంతవరకు అస్తమా 24 గంటలు నువ్వు శరీరం గురించి ఆలోచిస్తుంటే చావులేని వస్తువు నీకెలా తెలుస్తుంది? కొంతమంది దగ్గర గెలు కూర్చుంటే వాళ్ళ బాడీ గురించి మనకు అస్త గంటల తరబడి చెప్తారు, ఎందుకో తెలియదు. 24 గంటలు నీ శరీరం గురించి నువ్వు ఆలోచిస్తుంటే చనిపోయే శరీరం గురించి చావని వస్తువు నీకెలా తెలుస్తుంది? రమణ మహర్షి గారు ఏం చదువుకోలేదు, ఉపనిషత్తులు చదువుకోలేదు, బ్రహ్మ పదార్థం గురించి అని వినలేదు. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ మైటీ, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ రియలైజేషన్. రియలైజేషన్ సాధన వల్ల అనకు రాలేదు, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ మైటీ, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్. ఆయన ఒకసారి 16 సంవత్సరంలో ఇలా కూర్చున్నాడు అతను, ఆయన ఇంటికాడు ఏదో బయట చెప్పింది ఏదో వ్యాకరణ ఏదో రాస్తున్నాడు, వచ్చి మరణం మీద పడింది అంటే చనిపోతున్నాను, శరీరం శవం కింద అయిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, శరీరం అంతా బిగిసిపోయింది. మామూలుగా డెడ్ బాడీ ఎలా అవుతుందో అలా అయిపోయింది. మామూలుగా మనిషి డెడ్ అయ్యాక ఎలా అవుతుందో అలా అయిపోయింది బాడీ. కానీ లోపల శరీరం శవం అయిపోయింది. ఇది చదువు వల్ల రాలేదు దానికి. శరీరం శవం అయిపోయింది, శవం అయిపోతే దీన్ని శ్మశానానికి తీసుకెళ్ళి ఖాళీ చేస్తారు. మన శరీరం ఖాళీ పోయినప్పుడు నేను కూడా పోవాలి కదా, శరీరంతో శరీరం పోయినప్పుడు నేను కూడా పోవాలి కదా, శరీరం పోయింది కదా, శరీరం చనిపోయింది కదా, నేను ఉన్నానంటే తలంపు వచ్చింది. అది శరీరం పోయినప్పుడు నేను శరీరమే నేనైతే శరీరం పోయినప్పుడు నేను పోవాలి, కానీ శరీరం డెడ్ అయిపోయింది, శరీరం పోయినాక నేను ఉన్నానేంటి, నాకు చావు రావటం లేదంటే అన్నాడు. ఈ బికేమ్ ఇమ్మోర్టల్ ఎట్ ఏజ్ ఆఫ్ 16, అంటే 16 సంవత్సరంలో అమృతానుభవం పొందాడు. అంటే దేహం చనిపోకముందే, అంటే మహాత్మా గాంధీ 1921-25 సంవత్సరంలో ఆయన భార్యకు ఒక లెటర్ రాశాడు. ఇదిసారి మీకు రిపీట్ చేస్తున్నాను ఆ లెటర్. డాక్టర్స్ ఈయన దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీ శ్రీమతి గాంధీ గారి భార్యను బా అని పిలిచేవారు. ఆవిడ పేరు కస్తూర్బా, కానీ బా అని పిలిచేవారు. బా ఎంతో కాలం జీవించదు, పరిస్థితి బాగోలేదు, బహుశా కొన్ని నెలలు బతకుండా వచ్చాడు. ఆయన లెటర్ రాస్తే గాంధీ గారు ఏమని రాశారంటే సమాధానం భార్యకి, ఆ లెటర్ నాగపూర్ దగ్గర సేవాగ్రామం ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో బోర్డు మీద పెట్టారు, మన నేను సేవాగ్రామానికి చూశాను. ఆ లెటర్లో ఆయన ఏమని రాశాడంటే, సరే శరీరం ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు చనిపోతుంది, డాక్టర్స్ వచ్చి నిన్ను చూసేయమంటున్నారు, నా చేతిలో అర్జెంటు పని ఉంది, ముఖ్యమైన పనే, నిన్ను చూడటం కూడా పనే, ఇక్కడ నా చేతిలో ముఖ్యమైన పని ఉంది, నిన్ను చూడటం అనే పనికంటే ఈ పని ఎక్కువగా ఉంది నాకు దక్షిణాఫ్రికాలో, నేను చూడటం కూడా పనే. మనకు కూడా రెండు పనులు ముఖ్యమైన పనులు వచ్చాయనుకోండి, ముందు అర్జెంటు పని చక్క పెట్టుకుంటాం, తర్వాత మిగతా పని కడతాం. అలాగే నిన్ను చూడటం కూడా పనే, కానీ ఇప్పుడు ఎంతకంటే ముఖ్యమైన పని ఉంది, ఆ పని చేతిలో పని విడిచిపెట్టి రాలేను. నువ్వేం చేయాలంటే, బాపూజీ రాలేదు, బంధువులు రాలేదు, స్నేహితులు రాలేదు మన చూడటానికి, అలా వ్యావరింగ్ వద్దు, అలా భయపడద్దు. నువ్వేం చేయాలంటే, శరీరం చనిపోతుంది, శరీరం అంటే శరీరం చనిపోయినా శరీరం ఉన్నా భేదం ఏమి లేదు. శరీరం చనిపోవటానికి శరీరం ఉండటానికి భేదం ఏమి లేదు. అది శరీరం ఉండగా తెలుసుకోవాలి, అప్పుడు నీకు మోక్షం వస్తుంది. దీనికోసం ప్రయత్నం చేయండి రాశి, మీరు ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక వాక్యం చాలు మనం బాగుపడటానికి. ఒకసారి మన రోగం తగ్గడానికి సరైన ప్రిస్క్రిప్షన్ ఉంటే 4 టాబ్లెట్స్ చాలు మన రోగం తగ్గిపోవటానికి. ఆయన రాసింది ఏంటంటే, దేహం చనిపోతుంది, దేహం ఉంటుంది, దేహం ఉన్నా మనం ఉండొచ్చు, దేహం పోయిన తర్వాత కూడా మనం ఉండొచ్చు, అది కంటిన్యూ అయిపోతుంది, ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అయిపోతుంది. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, దేహం ఉంటాం, ఉన్నప్పుడు ఉన్నాం అనుకుంటున్నాం, దేహం పోయిన తర్వాత ఉండం అనుకుంటున్నాం. ఉండటానికి పోవటానికి భేదం ఏమి లేదు. శరీరం ఉండటానికి శరీరం పోవటానికి భేదం లేదు. భేదం లేకుండా ఒక అభేద స్థితి ఉంది, అదే మోక్షం. ఒక అభయ స్థితి, ఒక అభేద స్థితి ఉంది, అదే మోక్షం. అది నువ్వు శరీరం పోకముందే శరీరం పోయిన తర్వాత కదా మనం ఉంటామనే స్థితిని ఎట్టయించడానికి ట్రై చెయ్యి. అంతేకాదు వాళ్ళు నన్ను చూడటానికి, ఇలా నేను చూడటాను, నీ బ్రీతింగ్ వేస్ట్ చేసుకోవద్దని చెప్పాడు.
ఎప్పుడో 1920లో రాసిన లెటర్. ఎందుకు 100 మంది చూస్తే మనకేంది, మనకు అమృతానుభవం లేదనుకోండి, వలకాట్లోకి 1000 మంది వస్తారనుకోండి, ఎందుకు ఏం చేస్తా 1000 మంది వల్ల మనకు ఏంటి ఉపకారం? మనకి ఇక్కడ అమృతానుభవం లేదు, ఇక్కడ జ్ఞానం లేదు, ఇక్కడ శాంతి లేదు, ఇక్కడ సుఖం లేదు, ఇక్కడ ఆనందం లేదు. మరి శరీరం చనిపోయినప్పుడు 1000 మంది వస్తే ఎవరికి కావాలి? ఆ 1000 మంది మనం ఉద్ధరిస్తారా? ఎందుకు ఈ టామ్ టామ్ అవసరం లేదు, అదే ముఖ్యంగా భక్తుడికి అవసరం లేదు. అది నేను చెప్పేది భక్తి. ఎందుకంటే ఆ జీవుల్లో ఉన్న అహంభావన పోవడం, వ్యక్తిభావం నశింపజేయటానికి భక్తి యొక్క గమ్యం. కొంతమంది ఏమంటారంటే, నేను పెద్ద పెద్ద సాధనలు చేయలేకపోయినా గురువు పట్ల భక్తి ఉన్నా నీకు అహంభావం నశిస్తున్నాడు. కొంతమంది ఏమంటారంటే, నీకు పెద్ద పెద్ద సాధన చేయలేకపోవచ్చు, నువ్వు పెద్ద పెద్ద యోగాభ్యాసాలు చేయకపోవచ్చు, నీ గురువు ఎవరైతే వారు, ఆ గురువు పట్ల నిజంగా నీకు ప్రేమ ఉందనుకో, నిజంగా భక్తి ఉందనుకో, నీ అజ్ఞానం నశిస్తుంది, అహంభావం నశిస్తుంది, ఆ వ్యక్తిభావం నశిస్తుంది. నీవు దేవుడి కంటే నేను వేరుగా ఉన్నాను, భగవంతుడి కంటే నేను ఈశ్వరుడి కంటే అంతర్యామి కంటే సర్వాంతర్యామి కంటే అంతర్యామి కంటే నేను వేరుగా ఉన్నాను, బుద్ధి నశిస్తుంది. ఒక గురువు అంది భక్తి వల్ల చాలు బస్ సరిపోతుంది అన్నాడు. నీ పెద్ద పెద్ద సాధన చేయక్కర్లేదు. నేను అంతర్యామి కంటే నేనేదో భిన్నంగా ఉన్నాను, నేనేదో సెపరేట్గా ఉన్నాను, నేనేదో వేరుగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు. ఆ సెపరేట్నెస్ పోతుంది ఎప్పుడు నీ గురువు ఎందు నీకున్న భక్తి నిజమైతే, నీ సాధనతో సంబంధం లేకుండా. రమణ మహర్షి గారికి అమృతానికి ఎలా వచ్చి ఏదో ఏదో పని చేయటం రాలేదు. ఇప్పుడు మనం ఏదైనా మంచి పనులు చేస్తామనుకోండి, ఒక అనుకోని ఉరికే చేసినా చేయకపోయినా అనుకుందాం, అంత మాత్రం చేత మనకు ఆత్మజ్ఞానం వచ్చేది, దానివల్ల కొంత మనసు శుద్ధి అవుతుంది అంతే. అదేనా అహంభావం లేకుండా చేస్తే, ఆ మంచి పని కూడా అహంభావం లేకుండా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది అంతే. ఏ మనిషి అయినా చిత్తశుద్ధి అనే గేట్లోంచే మోక్షంలోకి వెళ్ళాలి, ఆ గేట్ అందులోంచే ఎంటర్ అవ్వాలి. మీరు ఏదైనా సత్కర్మలు చేస్తే దానివల్ల నీకు మోక్షం ఇవ్వరు. మనస్సు ప్యూరిఫై అవుతుంది, మనసుకి పవిత్రత వస్తుంది, బుద్ధికి ఏకాగ్రత వస్తుంది, తర్వాత నీ మనసు నిర్మలంగా ఉంటుంది. నువ్వు సత్కర్మ చేయగా చేయగా చల్లబడతావు, తర్వాత భవిష్యత్తు జన్మలు కూడా నీకు మంచి అంటే జ్ఞాన సముపార్జనకు సంబంధించిన జన్మలు నీకు కలగజేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడి కర్మఫలం దాత. ఇప్పుడు మీరు ఏదైనా పని ఒక గోడ కట్టించారనుకోండి, లోకం ఆ గోడను చూస్తుంది, కానీ భగవంతుడు అలా కాదు. నువ్వు ఎందుకు కట్టించావు గోడ? ఏ ప్రేరణ వల్ల కట్టించావు? ఏ తలంపవ కట్టించావు? ఓట్ల కోసం కట్టించావా? 10 మంది మెచ్చుకుంటారని కట్టించావా? లేకపోతే పని కోసమే చేస్తావు అని మైండ్ చాలా డీటెయిల్డ్గా పోతాడు, స్కానింగ్ కూడా చూడలేదు. మన సిటీ స్కానింగ్ ఇవి అంటున్నారు చూడండి, అది కూడా ఎనాలిసిస్ చేయలేదు లోపల హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్ చాలా డీటెయిల్గా వెళ్ళిపోతాడు లోపల. ఇదే చిన్న పని మీరు చేశారనుకోండి, ఎందుకు చేశాడు? ఇది ఏమైనా గొప్పల కోసం చేశాడా? పని కోసం చేశాడా? అది ఓట్ల కోసం చేశాడా? పాపులారిటీ కోసం చేశాడా? ఏమో ఎందుకు చేశాడు? మీరు మన లోకాన్ని మోసం చేయగలము, కానీ అంతర్యామిని మోసం చేయలేము. ఇక డివినిటీని మోసం చేస్తే మనకు డివైన్ రిలేషన్ రాదు. ఇక డివినిటీని కనుక లోపల ఉన్న హార్ట్ మన డివినిటీని కనుక మోసం చేయలేవు, ఒకవేళ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మనకి డివైన్ రియలైజేషన్ రాదు, ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ రాదు. అదే కృష్ణుడు చెప్పాడు, నాకు నేను నువ్వు ఏదైనా పని చేస్తాంటే నా యొక్క అనుగ్రహానికి అది ఉపయోగపడుతుందో లేదు చూసుకో. మనకు దేవుడు అనుగ్రహం అక్కర్లో లోకం మెచ్చుకుంటే సరిపోదు. ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే కదా మనకి. చాలామంది భక్తులు కూడా భగవంతుడి మీద నమ్మకం ఉండదు. కొంతమంది భక్తి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ గురించి, మైండ్కి డైవర్షన్ కోసం భక్తిని పెట్టుకుంటారు అంతే, గురి ఎంటర్టైన్మెంట్ అంతే. కొంతమంది టీవీలు ఎలా చూస్తారో, కొంతమంది సినిమాలకు ఎలా వెళతారో, కొంతమంది మంచి సంస్కారం అనుకుందాం అందుకని వాళ్ళు సీరియస్గా ట్రై చేయరు. అంటే మనలో మన ప్రయత్నం, మనం చేసే ప్రయత్నంలో సీరియస్నెస్ లేదు. మన ఎఫర్ట్లో అది భగవద్భం పొందాలనే ప్రయత్నంలో ఏదో గోరువెచ్చ నీళ్ళ కింద చేస్తున్నాం, కానీ సీరియస్నెస్ లేదు. ఇప్పుడు మీ శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, అది తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. భగవంతుని తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మీ శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే ఈ పాలకులు మొదలు రావి వెళ్ళి దాకా వెళ్ళిపోతారు. మీకు ఎకరం పొలం ఉంటే ఎకరం కూడా అమ్మేసుకుంటారు కావాల్సి ఉంటారు, ఆ దేహాన్ని రక్షించుకోవడం. మీరు భగవంతుని తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నం అని చెప్పండి. మిమ్మల్ని మీరు మర్చిపోయి, మీ అహంభావాన్ని మర్చిపోయి, మీ మనస్సును మర్చిపోయి, మీ స్టేటస్ని మర్చిపోయి, ఏదైనా ఒక మంచి పని జీవితంలో ఎప్పుడు ఒక్క పని చేసాము? ఒక చిన్న పని, పెద్ద పని అక్కర్లేదు. ఒక చిన్న మంచి పని చేసాము మనం, పెద్ద పని అక్కర్లేదు. పెద్ద పనులు పెద్దవాళ్ళు విడిచిపెట్టేద్దాం. మన స్థాయిలో ఏదైనా చిన్న మంచి పని మనం చేయగలమా? స్టేటస్ మర్చిపోయి పని కోసమే ప్రేమించి చేసాము అదేనా? లేదు. అంటే మీకు బయట కారణాలు ఇవ్వడం కాదు, మీకు సమాజంలో వచ్చే కారణాలు కానీ మీ ఇంట్లోకి వచ్చే కారణాలు కానీ నిజం కాదు. వాళ్ళతో మీకున్న అనుభవం, మీ అహంకారం వాళ్ళతో అనుబంధం పెట్టుకుంటుంది. మీ అహంభావం, మీ అజ్ఞానం, మీ అవిద్య వాళ్ళతో అనుబంధం, అందులోంచి స్ప్రింగ్ అవుతుంది. ఇది ఇట్ ఇస్ ఎ మెయిన్ స్ప్రింగ్ ఆఫ్ ఈగల్, ఇట్ ఇస్ ఎ మెయిన్ స్ప్రింగ్ ఆఫ్ సారో. ఈ లోపల అజ్ఞానమే మెయిన్ స్ప్రింగ్ దుఃఖం. దుఃఖం పంచదార ఫ్యాక్టరీ నుంచి పంచదార ఎలా ఉత్పత్తి అవుతుందో నీ మెయిన్ లోపల నుంచి నీ దుఃఖం ఉత్పత్తి అవుతా ఉంటుంది. కానీ అది నీకు అర్థం కాక ఎవరి మీద వాళ్ళు నాకు దుఃఖానికి కారణం, వీళ్ళు నాకు దుఃఖానికి కారణం, ఎవరి మీద పనిచేస్తున్నావు, ఏదో వాటాలు పంచినట్టు జనానికి పనిచేస్తున్నావు, వాళ్ళు నాకు కారణం, వీళ్ళకి కారణం. ఎనాలిసిస్ లేదు. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా 1000 ఎకరం సంపాదించివ్వండి అనివ్వండి, లేదా ఎవరికో ఓ పూడి మనకు 100 రూపాయలు ఇవ్వండి, 1000 ఎకరం వద్దు, 1 ఎకరం వద్దు, 100 రూపాయలు ఇవ్వండి చాలు. మీ ఇంట్లో కూడా మీరు 1000 ఎకరం సంపాదించి ఇచ్చినా మనకు 1000 ఎకరం ఇచ్చారని మీరు చచ్చిపోయాక అనుకోరు. ఎవరైనా పూడి మనకు 100 రూపాయలు ఇస్తే పలానా వాళ్ళు పలానా రోజు నాకు 100 రూపాయలు ఇచ్చాను వాడు అనుకుంటాడు. గుర్తుపెట్టు, కనీసం వీడు అనుకుంటాడు నాకు పలానా పుల్లయ్య గారు నేను కష్టదశలో ఉండగా నాకు 100 రూపీస్ ఇచ్చాను. మీ ఇంట్లో వాళ్ళకి 1000 ఎకరం సంపాదిస్తారని ఇవ్వండి, సంపాదించేవ్వండి. అది కనీసం మీరు చని మీ శరీరం చనిపోయాక నాకు 1000 ఎకరం ఇచ్చారని తల, ఈ 100 ఎకరం ఇచ్చిన వాడికి తలంపు ఉంటుంది, కానీ 1000 ఎకరం ఇచ్చిన వాడికి తలంపు ఉండదు. ఇదే మాయా. 1000 ఎకరం మీరు ఇవ్వద్దు, 100 రూపాయలు ఇవ్వండి. ఎవరికైనా కష్టదశలో ఉన్నప్పుడు వాడు మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగు గుర్తు పెట్టుకుంటా ఉంటాడు. అది ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారనుకోండి, అలాగా మీరు ఏ లోకానికి వెళ్ళారు, ఎక్కడి నుంచి మీ అడ్రస్ చెప్తా ఉండవచ్చు. అలా ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటున్నారనుకోండి, మీ శరీరం చనిపోయాక మీరు ఏ లోకంలో ఉన్నారో ఇక్కడ ఇంకే ఎక్స్ట్రా తీసి చెప్పవచ్చు. 1000 కోట్లు ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని రిమెంబరెన్స్లో తెచ్చుకోరు. అంటే మీకేంటి చాకరీ చేయక్కర్లేదు, మీరు చచ్చిపోయాక మీకేం చాకరీ చేస్తారు? కనీసం మనకి ఇంత ఎరం చేసి ఇచ్చారని కూడా వెళ్ళక ఉండదు, ఆ గ్రాటిట్యూడ్ ఉండదు అసలు. ఎవడో సఫరింగ్ మ్యాన్, పూర్ మ్యాన్, పూరిస్ట్ అది పూర్, 100 రూపాయలు ఇవ్వండి, అది చిరకాలం జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇదే మాయ. అది దుఃఖం. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు, దుఃఖం బయట కారణం లేదు, ఆ మనుషులతోటి మీరు పెట్టుకునే అనుబంధం, ఆ మనుషులతో సంఘటనతో మీరు పెట్టుకునే అనుబంధం, వ్యక్తులతోటి మీరు పెట్టుకునే అనుబంధం, ప్రకృతితో మీరు పెట్టుకునే అటాచ్మెంట్ ఎవరు పెట్టుకుంటారు? అసలు ఇంకోటి, ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, అహంభావనకి ఇతరులు ఉన్నారు, వ్యక్తి భావనకి ఇతరులు ఉన్నారు, అలా ఆత్మకి ఇతరులు అంటూ లేరు, చైతన్యానికి ఇతరులు అంటూ లేరు. అయితే చైతన్యం ఇతరులతో అనుబంధం పెట్టుకోదు, దానికి ఇతరులు లేరు, అహంభావనకి ఇతరులు ఉన్నారు. ఈ అహంభావన ఇతరులతో అనుబంధం పెట్టుకునేది అది, ఏడ్చేది అది, చనిపోయిన తర్వాత చీకటి లోకాలకి వెళ్ళేది అది, మరణానంతర జీవితం ఉంది అది, మర్చిపోకండి. మన శరీరయాత్ర శ్మశానంతో ఆగిపోతుంది, మన శరీరయాత్ర శ్మశానంతో ఆగిపోతున్నది కరెక్టే, జీవితం శ్మశానంతో ముగియదు. శరీరానికి ముగింపు శ్మశానమే, లైఫ్ ఈజ్ ఎండ్లెస్. జీవితానికి ముగింపు లేదు, శరీరానికి ముగింపు ఉంది. నువ్వు కర్మ చెయ్యి. ఇక్కడ అర్జునుడికి చెప్పేది ఏంటంటే, కృష్ణుడు నువ్వు పని చెయ్యి, వ్యక్తిభావం లేకుండా చెయ్యి, పని చెయ్యి, వ్యక్తిభావం లేకుండా చెయ్యి. ఒకసారి చూడండి, మన పని ఫలిస్తుంది, ఒకసారి ఫలించదు. ఒకసారి మనం పని చేస్తే అది ఫలిస్తుంది, ఒకసారి ఫలించదు. దాని గురించి కూడా ఉద్రేకపడకు, దాని కూడా ఉద్రేకపడకు. ఏం చేయదంటే, నీ చేతిలో ఉన్న పని చేసి వదిలేయి. భగవంతుడి చేతిలో ఉన్న పనికి నీ గోల ఏంటి? ఎంతకాలం నువ్వు బలవంతం చేస్తావు భగవంతుణ్ణి? నీ గోల ఏంటి? ఇప్పుడు నీ చేతిలో ఉన్న పని నువ్వు చేసి వదిలేయి, నీ చేతిలో ఉన్న పని నువ్వు చేసి వదిలేయి. తర్వాత నువ్వు అనుకున్నట్టు ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఫలితం అనేది నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? సర్వజ్ఞుడి చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? తెలివి తక్కువ వాడి చేతిలో లేదు, సర్వజ్ఞుడి చేతిలో ఉంది. సర్వంతర్యామి చేతిలో ఉంది, సర్వేశ్వరుడి చేతిలో ఉంది. ఆయన ఇస్తాడు ఇవ్వడు, ఆయన ఇస్తాడు ఇవ్వడు, అది నీకే, అది ఆయన ఇష్టం. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. ఆయన చేతిలో ఉన్న పని ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి ఆయన చూసుకుంటాడు. లీవ్ ఇట్ టు హిమ్. ఒకవేళ నువ్వు కర్మ ఫలితం నీ చేతిలో లేదు, నీ చేతిలో లేని పని గురించి నువ్వు ఆలోచించి ఏం ప్రయోజనం? నీకేం తెలుసు రాదే, చివరికి అశాంతి మిగులుతుంది నీకు. నీ ఇప్పుడు మనం ఎవడో సహాయం చేస్తాడు, ఎవడో బాగుపడతాడు, సహాయం చేస్తాం అనుకోండి, మనకు వాడు బాగుపడ్డా అనుకోండి, నిజంగా అది మన చేతిలో లేదు. మనం చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేస్తున్నావు లేదా అది ముఖ్యం. వాడు బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు. వాడు బాగుపడటం బాగుపడకపోవటం అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. వాడి పూర్వజన్మల మీద ఆధారపడి ఉంటుంది. అదంతా వాడి దేహ ప్రారంభం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది కాదు నువ్వు చేయవలసింది. నువ్వు చేసేది హార్ట్ఫుల్గా చేస్తున్నావు లేదు అంతే, అంతవరకే. అయితే నువ్వు పని చేస్తూ ఉండు. ఇప్పుడు చూడండి, మనం కాశీ వెళుతున్నావు అనుకోండి, కాశీ వెళుతున్నావు అనుకోండి, ఎక్కడ రైలు మారాలి, ఎక్కడ కారు మారాలి, మీకు అర్థం అవుతుంది, ఎక్కడ ఎక్కడ ఏ స్టేషన్లో చేంజ్ అవ్వాలి, ఎన్ని ఆలోచించుకుంటూ ఉంటాం, ఎన్ని ఆలోచించుకుంటాం. అంటే ఇప్పుడు గమ్యం ఒకటి పెట్టుకో నువ్వు. ఎన్ ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేజ్ మిజరబుల్ లైఫ్. ఒక గమ్యం పెట్టుకో. గమ్యం లేని వాడు 190 తప్పులు చేస్తాంటే, గమ్యం ఉన్నవాడు కూడా 1-2 తప్పులు చేయొచ్చు జీవితంలో. గమ్యం ఉన్నవాడు, గమ్యం లేనివాడు 190 తప్పులు చేయొచ్చు. కానీ గమ్యం ఉన్నవాడు 4-5 తప్పుల కంటే ఎక్కువ చేయడు. ఏ ముఖ్యం అయితే నీకు లోపల గమ్యం ఏంటంటే ఇది కాదు. ఇక్కడ నువ్వు ఏదో చేస్తున్నావు, ఏదో ఉద్ధరిస్తున్నావు, ఇది కాదు అయ్యా. నీ హృదయం లోపల ఒక సత్యం ఉంది. నీ హృదయం లోపల ఒక సత్యం ఉంది. ఈ దేహానికి అతీతంగా, దేవతలకు అతీతంగా, ఈ కర్మకి, ఈ మోక్షానికి, అజ్ఞానానికి, జ్ఞానానికి, ఇవన్నిటికీ అతీతంగా, ఈ చావులకి, ఈ పుట్టుకలకి, ఈ రోగాలకి, బలహీనతలకి, ఈ ప్లస్ పాయింట్స్కి, మైనస్ పాయింట్స్కి, ఈ చట్టావర్గాలకి, ఇవన్నిటికీ అతీతంగా నీ హృదయంలో సత్యం. నీ హృదయంలో ఆ సత్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు, అంటే ఆ సత్యం నీకు, ఆ సత్యంతో నువ్వు ఏకత్వం పొందే వరకు, అది ఇప్పుడు నేనంటే నీకు ఎలా అయితే దేహం స్ఫురిస్తుందో, నీ వికారాలు ఎలాగ స్ఫురిస్తున్నాయో, నీ హృదయంలోని సత్యం నేనుగా నీకు స్ఫురించే వరకు, నీ హృదయంలోని చైతన్యం, భగవంతుడి తాలూకు చైతన్యం నేనుగా నీకు స్ఫురించాలి. నేనుగా స్ఫురించే వరకు నీకు బంధం తప్పదు, అశాంతి తప్పదు. అంటే నీ హృదయంలోని సత్యాన్ని నువ్వు ఎరుకులోకి తెచ్చుకోవాలి. అదే నీ జీవిత గమ్యం. ఆ జీవిత గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నీ జీవితాన్ని మలుపు తిప్పుకో. నీ జీవితాన్ని ఎక్కడెక్కడ టర్నింగ్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలో, ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో నీ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పని చెయ్యి. ఏదైనా పని చేస్తున్నావు అనుకో, ఏదైనా ఆలోచిస్తున్నావు అనుకో, చేస్తున్నావు అనుకో, చేయటం లేదనుకో, ముందు నీ గమ్యాన్ని మర్చిపో. ఇప్పుడు మన కాశీ వెళ్తానికి అనేక కార్లు మారుతాం, అనేక రైళ్లు మారుతాం. మన దగ్గర ఎవరైనా నైబర్స్ తోటి మాట్లాడతాం, కో ట్రావెలర్స్ తోటి మాట్లాడతాం, ప్రయాణికులతో మాట్లాడతాం. మన గమ్యం మర్చిపోకూడదు. అదే మన ఇంట్లో మనుషులు కూడా స్వప్న సమానం. మనం చనిపోయాక వాళ్ళతో మనకు సంబంధం ఉండదు. మన ఇంట్లో మనుషులు ఉంటారు అనుకోండి, వాళ్ళు మనకాలు నిజంగానే కనిపిస్తారు. వాళ్ళకు కూడా మనం నిజంగానే కనిపిస్తాం. చనిపోయిన తర్వాత వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. ఇదే గీతలో చెప్పాడు కృష్ణుడు. నువ్వు శరీరం చనిపోతే నీ బంధువులతోటి, నీ స్నేహితులతోటి, నీ విరోధులతోటి, నీ పరిసరాలతోటి, నీకున్న ప్రాపర్టీతోటి, నీకు అన్నిటితో సంబంధం తెగిపోతుంది. ఒక ఈశ్వరుడు తప్పించు. ఆ ఈశ్వరుడు లేడు నువ్వు అనుకుంటున్నావు. మనిషి చివర శ్వాస విడిచిపెట్టాడా? మొత్తం వాడు బంధువులు, వాడు ప్రాపర్టీ అన్ని, వాడుకున్న ఏమి, వాడుకున్న భౌతికమైన అనుబంధాలతో అన్నితో సంబంధం తెగిపోతుంది. ఒక్క సంబంధం ఒక ఈశ్వరుడితో తప్పించి మిగతా అందరితో సంబంధం తెగిపోతుంది. మరణంత నీ కూడా ఎవడుంటాడు? ఎవరి దయవల్ల నీకు మోక్షం వస్తుందో వాడిని నిలిచిపెట్టడు. ఎప్పుడు నీ కూడా ఉండేవాడిని మర్చిపోతున్నావు. తాత్కాలికంగా వచ్చి తాత్కాలికంగా వెళ్ళే వాళ్ళ గురించి నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. అంటే భగవంతుడు చెప్పింది మీ ఇంట్లో మిమ్మల్ని ఉండొద్దని కాదు. రైల్వే స్టేషన్ మాస్టర్ స్టేషన్ ఎలా అంటున్నాడు, పోస్ట్ మాస్టర్ పోస్ట్ ఆఫీస్ ఎలా అంటున్నాడు, బ్యాంక్ ఏజెంట్ బ్యాంకులు ఎలా అంటున్నాడు, మీ ఇంట్లో నువ్వు ట్రస్టీగా ఉండాలి. పాలకొల రైల్వే స్టేషన్కి ఎంత డబ్బు వస్తుంది, తీసుకెళ్ళి స్టేట్ బ్యాంకులో పడేస్తుంది. ఒక రోజు తక్కువ వస్తుంది, అది స్టేట్ బ్యాంకులో పడేస్తుంది. హాయిగా ఉంటుంది. ఏం చదువు, ఆ డబ్బు వాళ్ళది కాదు, గవర్నమెంట్కి అని అడిగి తెలుసు. నువ్వు కూడా మీ ఇంట్లో అలా బతుకు. నువ్వు కూడా నువ్వు ఇంట్లో రైల్వే స్టేషన్ లాగా బతకడం నేర్చుకుని నీకు టెన్షన్ ఫ్రీగా ఉంటావు. నీకు ఆరోగ్యం బాగుపడుతుంది. శుభ్రంగా 4 సంవత్సరాలు ఎక్కువ బదులుతావు. హాయిగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. ఎక్కడో స్వర్గం ఉందనుకుంటున్నావు, ఎక్కడో వైకుంఠం ఉందనుకుంటున్నావు కదా నువ్వు. ఆ డిటాచ్డ్ అవుట్ నీకు, ఆ డిటాచ్మెంట్ కనుక నీకు ప్రాక్టీస్ చేస్తే నువ్వు వైకుంఠంలోకి వెళ్ళక్కర్లేదు. నీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వైకుంఠం వస్తుంది. ఆ జీవిత విధానం కనుక నేర్చుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత ఏ వైకుంఠానికి వెళదామనుకుంటున్నావు, నువ్వు ఉండగానే నీ వైకుంఠం వచ్చి నేను నీ దగ్గర వరిస్తుంది. నేను వైకుంఠం వచ్చి వరిస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఇల్లు గుమ్మం దిగామనుకోండి, ఎవరినైనా కలుసుకోవడానికి వెళదాం, వాడే ఎదురొచ్చాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? ఇంపర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్, ఈగోలెస్ బిహేవియర్ వల్ల వైకుంఠం దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు. వైకుంఠమే నీ గుమ్మంలోకి వచ్చి తలుపులు తగ్గుతుంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఏదో మోక్షం ఉంది, చనిపోయిన తర్వాత వస్తున్నాను. ఏదో మోక్షం ఉంది, ఏదో సుఖం ఉందో, అది శరీరం చనిపోయాక వస్తున్నాను, అలా వేచి ఎక్కర్లేదు. మన థింకింగ్ కనుక ప్రాపర్గా ఉంటే మనకి అటాచ్మెంట్ కనుక లేకపోతే, డిటాచర్ కనుక ఉంటే, డిస్క్రిమినేషన్ కనుక ఉంటే, శరీరం చనిపోయిన తర్వాత ఏదైతే వస్తుందనుకో ఇప్పుడు వచ్చేస్తున్నది, దానికి చావుకి సంబంధం లేదు. పైగా ఇంకోటి, మీకు లోపలటువంటి అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో, గోదావరి నదికి వడవ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, మీ హృదయమైన సుఖం, మీ హృదయమైన శాంతి, మీ హృదయమైన ఆనందం పొంగి మీ సహస్రాయణం ముంచేస్తుంది. కృష్ణుడు గీతలో చెప్తాడు, ఏ సుఖాన్ని నువ్వు పొందాక, ఏ ఆనందాన్ని నువ్వు పొందాక, దాంతో సమానమైన సుఖం కానీ, దానికి మించిన సుఖం కానీ నీకే తెలుస్తా ఉంటుంది, ఇతరులకు చెప్పక్కర్లేదు. నీ అంతటి నీ నీ కడుపు నొప్పి వస్తే డాక్టర్ గారు చెప్పక్కర్లేదు కడుపు నొప్పి ఉందని మీకు తెలుస్తానంటుంది. చెవిలో పోటుంది అనుకోండి, ఇతరులకు చెప్పక్కర్లేదు మీ చెవిలో పోటు మీకు తెలుస్తానంటుంది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇతరులేమి చెప్పక్కర్లేదు. మీకు ఆకలిస్తాను అనుకోండి, మీకు ఆకలిస్తానని ఇతరులకు చెప్పాలని మీకు తెలుస్తాను కదా. అలాగే అమృతానుభవం, మీకు లోపల అజ్ఞానం నశించాక ఈ హృదయంలోని ఆనందం, ఈ హృదయంలోని శాంతి, ఈ హృదయంలోని సుఖం పెద్ద వరద కింద వచ్చి మీ సహస్రాలను ముంచేస్తుంది. వచ్చి ముంచేసినప్పుడు అప్పుడు మీకేం తెలుస్తుందంటే, ఎవడో వచ్చి స్వర్గలోకి ఇస్తామని అడుగుతారనుకోండి, నాకు అవసరం లేదు, నీ స్వర్గం నీ దగ్గరే పెట్టుకుంటాం. ఇంకే చెప్పంటారు, దీంతో సమానమైన సుఖం కానీ దీనికి మించిన సుఖం లేదని ఇతరులు చెప్పడం కాదు, మీ అనుభవాన్ని దీనికి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు అంతటా ఉంటారు, మీరు ఎలా ఉంటారు, అంతటా ఉంటారు, అన్ని అవస్థల్లో ఉంటారు, అంతటా ఉంటారు. మీకు గోయింగ్ తోటి కమింగ్ లేదు, కమింగ్ తోటి కమింగ్ లేదు. మీరు సుఖాన్ని వెతుక్కోవడం కాదు, సుఖమే మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. చావులేని స్థితి అది ఎలా ఉంటుందో ఊహించడం కాదు, చావులేని స్థితి మీ స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఆనందం కోసం బజార్లో వెతుక్కర్లేదు, ఆనందం మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అసలు ఇంకోటి, సుఖం అనేది ఫండమెంటల్ విషయం. కొంతమంది డిఎంలు చదివి, ఎంబీలు చదివి, ఎంబీబీఎస్ పుస్తకాలు చదివి వాళ్ళని చూశాను డాక్టర్లు కొంతమంది. డిఎంఎల్ చదివి మళ్ళీ ఎంబీబీఎస్ నేను అడిగాను ఒక డాక్టర్ గారు, ఇదేంటి ఎంబీబీఎస్ పుస్తకాలు అంటాను. మేము డిఎంఎలు చదివినా ఇంకోటి చదివినా ఫండమెంటల్స్ ఎంబీబీఎస్ పుస్తకాలు ఉంటాను, ఫండమెంటల్స్ మర్చిపోయి మళ్ళీ చదువుతున్నాను. నేను డిఎం చదివాను చదవటం, కానీ ఫండమెంటల్స్ మటుకు ఎంబీబీఎస్ బుక్స్లో ఉంటాయి, ఇక్కడ రావాల్సిందే కొడుకులు తీసివేతలు కావాలంటేనే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని ఫండమెంటల్స్ మనకు తెలియదు. ఆ సుఖం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు, లోపల ఉండకపోవడం వల్ల ప్రపంచంలో ఎదుగుతున్నాం. అక్కడ ఉండు ఇక్కడ ఉండరు, ఏదో వస్తువు కావాలనుకుంటాం, అది పొందాక మనకు తెలుస్తుంది అందులో సుఖం లేదు, అభ్యర్థి కాదు ఇందులో ఉన్న సుఖం అనుకుంటాం. మళ్ళీ కష్టపడక దానికోసం కష్టపడతాం, అది సంపాదిస్తాం, అది పొందాక తెలుస్తుంది అక్కడ సుఖం లేదని. ఎక్కడా లేదు, కష్టపడతాం, కష్టపడి కొన్ని జన్మల తరపడి కష్టపడిపోయి ఆ సుఖం ఎక్కడ బయట ఎక్కడ లేదు, నీ లోపలే ఉంది. కానీ బయట ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఫండమెంటల్గా నీకు లోపలే ఉన్న సుఖం బయట లేదన్న సంగతి చిన్న విషయం కూడా నీకు అర్థం కావటం లేదు, ముట్టినా తెలియటం లేదు. ఇది ఫండమెంటల్ విషయం. ఒకవేళ నువ్వు బయట వెతుకుతావు అనుకో, వెతికినా నీకేదో ఆ బయట దొరికి ఏదో వస్తుంది నీకు. ఒక నిజంగా బయట వెతుకుతావు అనుకో, ఏదో ప్లెజర్ వస్తుంది అనుకో, సంతోషం వస్తుంది అనుకో అనుకో, నీ మనసుకు సంబంధించిందో ఇంద్రియాలకు సంబంధించిందో ఏదో దొరుకుతుంది అనుకో అనుకో. ఇది ఇది గీతలో చెప్తాడు, బయట పదార్థాల వల్ల, బయట వస్తువుల వల్ల నువ్వెంత ప్లెజర్ ఎంజాయ్ చేస్తున్నావు అనుకో అనుకో, వడ్డీతో సహా రెట్టింపు రెట్టింపు ఇదే దుఃఖం కింద మారిపోతుంది. ఏ జీవన్ముక్తి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవరి బడీ ఆఫ్ ఎవరి థింగ్. ఎవడో జీవన్ముక్తి అంటే ఒక వ్యక్తితో సంబంధం లేకుండా, ఒక సంఘటనతో సంబంధం లేకుండా, జయాపజయములతో సంబంధం లేకుండా, ఎవరికి స్వతంత్రంగా శాంతిని అనిపిస్తున్నాడో వాడి జీవన్ముక్తుడు. ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవరి బడీ ఆఫ్ ఎవరి థింగ్ ఆఫ్ ఎవరి ఇనిషియేటివ్. మన సంతోషం కోసం ఇతరుల మీద ఆధారపడి, ఇతరుల మీద మన సంతోషం కోసం ఇతరుల మీద ఆధారపడతాను కూడా ఇది నిలబడదు, అది నిలబడదు ఎప్పుడు. మన బయట కూడా విషయాల వల్ల కొన్ని సంతోషాలు రావచ్చు, కానీ ఇవన్నీ భవిష్యత్తులో పరిణామాలు, ఇదంతా దుఃఖం దుఃఖం దుఃఖంగా మారిపోతుంది. నువ్వు బండిడి సంతోషం అనిపించవచ్చు, నీ బండిడి సంతోషం రెండు బళ్ళు కింద, రెండు బళ్ళు దుఃఖం కింద మారిపోతుంది. నువ్వు లోపల సత్యాన్వేషణ చేస్తున్నావు అనుకో, బయట నువ్వు వ్యాపారం చేసుకో, వ్యవసాయం చేసుకో, అదే రాజకీయ నాయకుడిగా ఉండు, ఇంకో రకంగా ఉండు, నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఎందుకు ఏదో ఫీల్డ్లో ఉంటావు నువ్వు, కానీ సత్యాన్వేషణ విడిచిపెట్టకు, సెర్చ్ ఫర్ ట్రూత్. ఆ సత్యాన్వేషణ విడిచిపెట్టకు, లోపల సత్యం నీకు అనుభవిక వేద్యం వరకు నిన్ను అసత్యం విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు, బంధం విడిచిపెట్టదు, దుఃఖం కూడా నిన్ను విడిచిపెట్టదు. అది నీ గోల్ మర్చిపోకు, నీ గమ్యం మర్చిపోకు. యు మస్ట్, యేసుక్రీస్తు చెప్తాడు, యు మస్ట్ నో ద ట్రూత్, యు షల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షల్ మేక్ యూ ఫ్రీ. అప్పటి వరకు నీకు ఫ్రీడమ్ లేదు. ఇఫ్ నువ్వు ఎప్పుడైతే ట్రూత్ నీకు రియలైజ్ అయిందో, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది రీబర్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది సారో. డిపెండెన్స్ ఎప్పుడు ప్రమాదం. మన సంతోషం కోసం కూడా మేము ఆధారపడ్డామనుకోండి, ఎప్పటికైనా ఆ సంతోషం అంత దుఃఖంగా మారిపోయే రోజులు దగ్గరకు వస్తున్నాయి. డిపెండెన్స్ ఎప్పుడు ప్రమాదం. ఇప్పుడు ఫండమెంటల్గా మనం బేసిక్స్లోకి వస్తున్నప్పుడు, బేసిక్స్లోకి ఏంటంటే, బేసిక్స్లోకి వస్తున్నప్పుడు సుఖం అనేది అక్కడ బయట లేదు, ఉందని అనుకుంటున్నాం, వెతుకుతున్నాం. బయట లేని చోట ఎన్ని వేలు జన్మలు వెతికితే నీకు దొరుకుతున్నాను, ఇది లాజిక్. ఈ పుస్తకం ఇక్కడ నేను ఈ కళ్యాణ మండపంలో పోగొట్టుకున్నాను, ఈ పుస్తకం ఇక్కడ కళ్యాణ మండపంలో పోగొట్టుకున్నాను, ఇంటికెళ్ళి వెతుకుతాను, ఇంటికెళ్ళి వెతుకుతాను, 1000 సంవత్సరాలు వెతికితే నీకు దొరుకుతుందా, 1000 సంవత్సరాలు వెతుకుతుంది దొరకదు. ఇక్కడే వెతుకుతాను అనుకోండి, ఈవేళ కాకపోతే 10 రోజులకైనా దొరుకుతుంది. అదేవిధంగా ఎక్కడైతే సుఖం లేదో అక్కడ కోటి జన్మలు వెతికినా దొరకదు. ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ వెతుకు, వెంటనే దొరకపోవచ్చు, 10 జన్మలకైనా దొరుకుతుంది. లేకపోతే ఇప్పుడే దొరకవచ్చు, ఇక్కడే దొరకవచ్చు. వస్తువు ఎక్కడైతే పోయింది అక్కడ వెతికితే, ఎక్కడైతే పోయింది అక్కడ వెతికితే దొరుకుతుంది. కానీ వస్తువు లేని చోట వెతికితే నువ్వు కోటి జన్మలు ఎత్తినది వెతకదు, అది దొరకదు. అంటే ముందు హ్యాపీనెస్, హ్యాపీనెస్ అట్ పీస్, అన్బ్రోకెన్ పీస్, పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ బ్లిస్, ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి. ఎలా అంటే, మనం చనిపోయిన తర్వాత దేహం కనపడదు, శరీరం చనిపోయాక లోకం కనపడదు, శరీరం చనిపోయాక శరీరం కనపడదు, లోకం కనపడదు. మనం పెట్టక భయపోక్కర్లేదు. ఈ లోపల హ్యాపీనెస్ మనకు తెలిస్తే, శరీరం కనిపించినా కనిపించకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, అర్థమవుతుందా, ఆ శాంతిని ఊగిసలాడుతూ ఉంటాం.